அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வேபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹிரீங்காராசனகர்பிதானலசிகாம் சௌக்லீம் களாம் விப்ரதீம் சௌவர்ணாம்பரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தகபாசமங்குசதராம் ஸ்ருக்பூஷிதாமுஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நம. ஸ்ருஷ்டௌ சர்கரூபா ஜகதவனவிதௌ வா பாலினீயா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி கிரிசாராதி தாலம் கரோது. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்ருஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதிபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயே நம. ஜெகன்மாத யொக்க ரதவர்ணனும் ரதம்லோ உண்டே தேவதலனும் வர்ணிச்சுக்கிட்டு அம்மவாரு மகேந்திர பர்வதம் தக்கருக்கு சேரிந்தி அனு செப்புக்கொன்னாம். நின் ஈ கொப்ப கோலாகலம் சைன்யமுல யொக்க பாங்காரத்வனுலு ஏனுகுல கோஷலு ஹய ஹேஷலு இவன்னி வினி பண்டாசுருடி யொக்க சைனிக்குலு ஏமிட்டி அனு சூசாரு. சூசி இக்கட உண்டே அம்மவாரி சைன்யம் குறிஞ்சி பண்டாசுருடிக்கு விவரிச்சார். நேலகினினட்டுகா பயங்கரமைனட்டுவண்டி முகாலு கலிகின அநேக சக்திலு ரகரகால ஆயுதாலதோ வாகனாலதோ யுத்தானிக்கு சன்னத்தாய் வஸ்துன்னாயி அனி அது விண்ணட்டுவண்டி பண்டாசுருடு ஏன் செய்யுறாடு ஏமிட்டனேது வாழ் செப்புக்கொண்டோம். யாகர்ண்ய லலிதாதேவியாக யாத்ராகமன நிஸ்ஸனம் அம்மவாரி ராக விண்ணாடு மகாசௌந்தர்யவதி அன ஒரு ஸ்திரீ கொந்த சைன்யத்தோ கொந்த ஆயுதாலதோ வஸ்துந்தே ஆச்சரியப்போயாடு. தனதோ யுத்தானிக்கேனா நிஜங்க பண்டாசுருடு பேர் செபித்தே தேவதலே ஆடலெத்தி போயேட்டுவண்டி காலமே. இட்டுவண்டி காலம்லோ ஒக ஸ்திரீமூர்த்தி இந்த சாகசானிக்கு எலா ஒடுகெட்டிந்தி அனுக்குனாடு வாடு. சக்தி எட்டுவண்டிதோ தெலிசுகோலேக சால தக்குவ அஞ்சனா வேசுகுனாட. வெண்டனே தன சைனிகுலந்தர்னி கூட பிலிபிஞ்சாடு. தேவி மீதக்கு யுத்தானிக்கு சன்னத்துனம் அவ்வடமா லேகபோதே ஏதேனா மஞ்சி மாட்டலதோ சந்தி சேசுகோவடம் மஞ்சிதா லேகபோதே அன்னி கலிசிஸ்தே கல்யாணానికి சௌசித்திரம் அவ்வடம் மஞ்சிதா இந்துக்கு ஆலோசனை செய்யடம் கோசம் நூறு யோஜனால வைசல்யம் கலிகினட்டுவண்டி அசுரபுரம் அந்தா சாட்டிம் பேயின்சட்ட எக்கடெக்கட வாழ்வு வெண்ட வெண்டனே ராவாலி அனி. ஈலோப்பு சரிக்கா அம்மவாரு ఏ ముహూర్తంలో యుద్ధానికి వచ్చి ఆ మహేంద్ర పర్వత ప్రాంగణంలో విడిచిందో కానీ అప్పటి నుంచి వీడు తన వాళ్ళందరినీ సమావేశపరచడానికి కబురు పెట్టుతూ ఉండగానే శకునాలు ప్రారంభమయ్యాయట. ఎటువంటి శకునాలు అంటే, ధోమైరివావృతం అభూత్ ఉత్పాత జనితైర్ముహు. ఆ పట్టణం పైన పొగ వ్యాపించడం మొదలెట్టింది. పొగ వచ్చిందంటే దానికి కారణాలు ఉండాలి. అగ్ని లేకపోతే, నిప్పు లేకపోతే పొగ ఎలా వస్తుంది? కానీ అక్కడ నిప్పు లేదు, కానీ పట్టణం అంతా నల్లని కారు మొగ్గులు లాంటి పొగతో అలుముకుందట. ఇది ఒక మొదటి శకునం. ఆ తర్వాత, అకాల ఏమ నిర్భిన్న పెత్తయ దైత్యపత్తనే. ఆ దైత్యుడి యొక్క పట్టణంలో గోడలు వాటంతటవే పీటలు వారేయట, కొన్ని గోడలు పడిపోవడం మొదలెట్టేయట. మరి ఏ రకమైన ఇటుకలతో కడుతున్నారో మహానుభావులు కొంతమంది, వాళ్ళు కడితే మర్నాటికల్లో మళ్ళీ గోడ కట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. గోడల్లోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆధునికులు కూడా రాక్షసులు చాలామంది ఉన్నారు, ఏం సందేహంలా. ఆ ఈ దైత్య పట్టణంలో ఉండే గోడలన్నీ వాటంతటవే పగిలిపోవడం మొదలుపెట్టాయట. ఘోర్ణమాన అపతం తిస్వ మహోల్కాహ గగనస్థలాత్. మాటి మాటికి పెద్ద పెద్ద శబ్దములతో మారుమోగిపోతుంది పట్టణం. కయ్యని శబ్దాలు రావడం, ఎందుకు వస్తున్నాయో తెలియదు, కారణం లేకుండా శబ్దాలు వస్తున్నాయి. ఆకాశం నుండి ఉల్కలు పడ్డం మొదలెట్టాయి, చుక్కలు రాలుతున్నాయట. ఉత్పాతానాం ప్రాథమిక భూకంప పర్యవర్యత. ఇక ఉత్పాతాల్లో అతి భయంకరమైనది భూకంపం వచ్చింది. భూకంపం వల్ల కొన్ని కొన్ని ఇళ్ళు ఇళ్ళుకి అలా వెళ్ళిపోతాయి. అవే కొంతకాలం పోయాక తవ్వితే మళ్ళీ ఆ ఇళ్లతో సైతంగా బయటకు వస్తూ ఉంటాయి. భూమి మీద అగ్నిజ్వాలలు కూడా పుట్టడం మొదలెట్టాట. ఏవో చెకుమికిరాళ్ళు తగులుకుంటే నిప్పు రవ్వలు ఎలా వస్తాయి? కొన్ని రకాల రాళ్ళు, కొన్ని రకాల లోహాలు తగిలితే నిప్పు రవ్వలు పుడతాయి. భూమి పగిలి నిప్పు రవ్వలు రావడం మొదలుపెట్టేయట. ఎక్కడెక్కడ భూకంపం వస్తే అక్కడ శూన్య పత్తనం అన్నారు. పట్టణం కాస్త శూన్యం అయిపోతుంది. ఏ గట్టిగా భూకంపం వస్తే ఏమవుతుంది? మొత్తం ఇళ్ళన్ని దిగిపోతుంటే అక్కడ ఏమీ లేవు, మళ్ళీ పైన మట్టి పూడిగిపోతుంది. అకాలములో మహారాజైన భండాసురుడికి, రాక్షసరాజుకి గుండెలో బాంబు పడినట్టుగా శబ్దాలు వేలుతున్నాయట. కొంచెం హృదయ కంపనం పెరిగింది. ఇదేంటబ్బా, నాకెప్పుడు భయం ఎరగనటువంటి వాడిని, నాకు కూడా కొంచెం హృదయం కంపిస్తుందేమి అని వాడు భయపడ్డాడు. ధ్వజాగ్రవర్తిన కంక గృధ్రాశ్చైవ బకా ఖగాహ. వీళ్ళకి జెండా ఉంటుంది. ప్రతి దేశానికి కూడా ఒక జెండా ఉంటుంది, ఒక చిహ్నం. అలాగే ఈ రాక్షసరాజుకు కూడా జెండా ఉన్నదట. ఆ జెండా మీద చేప గుర్తుంటుందట. మేనకేతనుడైన ఆయన జెండా మీద కంకములు, గృధ్రములు, రాబందులు, గద్దలు వాలేయట. ఇక కొంగలు కూడా వచ్చాయట. ఇంతేనా, డేగలు అంటారే అవి కూడా వచ్చి పడ్డాయట. హఠాత్తుగా ఆ సూర్యమండలం మీద మేఘాలు వ్యాపించి వెలుతురు ఆగిపోయింది. క్రౌంచ పక్షులు అరుస్తున్నాయి. క్రవ్యాదా భగవస్తత్ర లోచనయీహి నవలోకిత. ఎన్ని నక్కలు ఉన్నాయో లెక్కలేదు. ఇక నక్కలు కోయని ఏడవడం మొదలు పెట్టాయట. కుక్కలు కన్నీళ్లు కరుస్తే అక్కడ పడుకున్నాయట. ఆకాశంలో నుంచి తెలియనటువంటి కొన్ని రకాల నల్లని వస్తువులు కిందకు జారి పడుతూ కనిపించాయట. ఇళ్లల్లో ఎవరెవరైనా జపమాలలు కానీ అలాగే పుష్పమాలలు కానీ పెట్టుకుంటే, జపమాలలు అయితే పగిలిపోతున్నాయట, పుష్పమాలలు వాడిపోతున్నాయి. రాక్షసరాజు యొక్క పట్టణం అంతా ఒకటేమిటి, అన్నీ పాడైపోయాయి. సౌధశాలల్లో చంద్రశాలలు అని ఉన్నాయి. అంటే రాళ్ళన్నీ నేల మీద ఏం చేస్తారంటే చంద్రకాంత రాళ్ళు అంటారే, ఆ చంద్రకాంత శిలలతో పరిచినటువంటి ఆ రాళ్ళన్నీ రంగులు మారిపోయి మాసిపోయాయట. సరైన సంరక్షణ లేనటువంటి వాళ్ళ ఇంట్లో మొజాయిక్ ఫ్లోర్ ఎంత చండాలంగా ఉంటుందో, ప్రస్తుతం రాజావారు రాక్షసరాజు గారి యొక్క ఆ చంద్రకాంత శిలలు కూడా మురికి కట్టుకుపోతున్నాయి. వాటంతటవే తుడిచినా పోవడం లేదట ఆ మురికి. ఇది చూశాడు ఆయన, చాలా కోపం వచ్చింది. ఏమి భటుల్లారా, ఏమిటి హఠాత్తుగా ఈ శబ్దాలు, ఈ గొడవ, ఈ అపశకునాలు అన్నట్ట. ఏమో మహారాజా, మాకు తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాం? మీకు ఎంత తెలుసో మాకు అంతే తెలుసు అన్నారు వాళ్ళు కంగారు పడుతూ. ఏం మాట్లాడితే వీడికి ఎంత ఎక్కువ వస్తుందో అని. ఇంతలో అవలోక్య భృశం త్రస్తాహ సర్వే నగరవాసిన నివేదయాం ఆసురమీ భండాయ ప్రతిదోజసే. ఆ భండ నగరంలో ఉండే కొంతమంది పౌరులు, పురప్రముఖులు ఉంటారుగా, వాళ్ళు పరుగు పరుగును రాజుగారి దగ్గరికి వచ్చేశారు. మహారాజా, మీరు పట్ల మీద ఏమిటి దగ్గర కేకలేస్తున్నారు? ఇవన్నీ ఉల్కలు మొదలైనవన్నీ కూడా నగరం యొక్క నాశనాన్ని తెలియజేస్తాయి. రాక్షసులకు వినాశనం తప్పదు అని తెలుస్తుంది. దీనివల్ల రాక్షసులకు వినాశనం కలగజేసే ఈ అపశకునాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటే, ఒక మహాసౌందర్యవతి అయిన స్త్రీమూర్తి మహాశక్తి స్వరూపిణి మంచి రథం ఎక్కి అనేక శక్తులు తనను సేవిస్తూ ఉండగా ఇక్కడికి దగ్గరలో ఉండే పర్వతం దగ్గరకు వచ్చి విడిసింది. ఆవిడ విడిది చేయడం ఏమిటి, అప్పటి నుంచి మొదలుపెట్టేయండి ఈ రకమైనవి. కాబట్టి దయచేసి మీరు ఆవిడని ఏదో రకంగా ఇక్కడి నుంచి పంపించేయండి, ఆవిడ ఉంటే అపశకునాలు పట్టుకున్నాయి మాకు అని భయపడుతున్నారట. చూసారా విశేషం, రాక్షసులకు అమ్మవారు అంటే భయం. అమ్మని పూజ చేయొద్దు, అమ్మ నామాలు చదవద్దు అని కొంతమంది చెబుతారు, మిమ్మల్ని భయపడతారు. అమ్మ నామాలు చదివితే ఆడవాళ్ళు చదివితే ఒక ప్రమాదం, మగవాళ్ళు చదివితే ఈ ప్రమాదం, నైవేద్యాలు లేకపోతే ఆ ప్రమాదం. వాళ్ళని రాక్షసులు అన్నారు. ఎవరు మిమ్మల్ని భయపెట్టారో వాళ్ళు రాక్షసులట. ఒక్క రాక్షసులకు మాత్రమే అమ్మవారంటే భయం అంట, ఆవిడొస్తే అపశకునాలట. ఆ రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జగన్మాత భయంకరురాలట. మిగతా వాళ్ళు ఎవరికి కూడా అమ్మవారు కన్న తల్లి జగన్మాత అంటే, లోకాలన్నిటికీ తల్లి అనమాట. కాబట్టి అజ్ఞానంతో కొంతమంది ఆ చదివే వాళ్ళని వాళ్ళు ఏదో అమ్మనామం చేసుకుంటూ ఉంటే ఆనందంగా, అయ్య బాబోయ్ కేజీ ఈ రోజు చొప్పున నివేదన చెప్పితే బెడిసి కొడుతుంది, లేకపోతే కుంకుమ పూజ చేయకపోతే బెడిసి కొడుతుంది, అసలు వీళ్ళు చదివితే బెడిసి కొడుతుంది ఆడవాళ్ళు అంటూ చెబుతూ ఉంటారు. అవన్నీ ఉత్తుత్తు మాటలు కనుక మీరు ధైర్యంగా చదువుకోండి. ఒకవేళ మీకు పది లోకం నాశనం అయిపోవాలంటే రాక్షస లక్షణాలు ఉంటే మాత్రం భయపడాపేయండి. అంచేత ఈ రాక్షసులు భయపడి ఆవిడ ఇక్కడి నుంచి పంపించేసి అనగానే ఆయన అన్నాడు, సచ భండ ప్రచండోత్తై తై ఉత్పాద కదంబకై అసంజాత ధృతి భ్రంశో మంత్రస్థానముపాగమత్. మహాకోపంతో కళ్ళురుముతూ భండు ప్రచండుడై లేచాట. లేచి, ఏం కంగారు పడకండి, ఇప్పుడే ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అన్నట. మహారాజా, ఏం చెయ్యాలో ఆలోచించడం అంటే భూలోకవాసుల్లా కాకుండా తక్షణం కార్యక్రమం చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అన్నారు వాళ్ళు. ఇదిగో ఇప్పుడే మంత్రుల్ని కౌరు పెడుతున్నాను అన్నాడు ఆయన. మంత్రులను తన కుడి ఎడమ వైపు భుజాల నుంచి ఇద్దరు సృష్టించాడు. భుజముల నుంచి సృష్టించారు కనుక వాళ్ళిద్దరూ సోదరులు అని పిలువబడ్డారు. వాళ్ళని అందరినీ పిలిపించాట. ఆ సోదరుల పేరు విశుక్రుడు విషంగుడు అని మనం చెప్పుకున్నాం. వాళ్ళందరినీ కూడా పిలిపించాట. మేరూరివ వపుర్భేదం బహురత్న విచిత్రితం అత్యాసామాస దైత్యేంద్ర సింహాసనమునుత్తమం. మేరు పర్వతంలో ఉన్నటువంటి పెద్ద అద్భుతమైన రత్నములతో తాపడం చేయబడినటువంటి బంగారు మయమైనటువంటి విశాలమైనది, ఒకేసారి ఐదారు ఇరు ఏనుగులు కూర్చోగలిగే, ఐదు ఏనుగులు ఏకమిగిన కలిసి కూర్చోగలిగేంత వైశాల్యం ఉన్నదట అటువంటి రత్న సింహాసనం మీద కూర్చున్నట్టు. ఐదు ఏనుగులు కూర్చోగలిగే స్థానం అటది, అంటే ఆ సింహాసనం ఎంత వెడల్పో చూడండి. అటువంటి సింహాసనంలో వీడు ఒక్కడే కూర్చోగలిగాడు. దాన్ని బట్టి భండాసురుడు ఎటువంటి వాడో ఆలోచించాలి. ఆనందంగా దానిలో కూర్చున్నట్ట. స్ఫురత్ ముగుట లగ్నానామ్రత్నై కిరణైర్ఘనై. దానవరాజు దాని మీద కూర్చుని శిరస్సు మీద కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటంలో ఉండే మణుల కాంతుల మీద సూర్యకిరణాలు కూడా పడి బాగా ప్రకాశించాయట. ఆ సమయంలో ఓ చమత్కారం కూడా ఉంది. సూర్యకాంతి ఏకబిగిన ఉండట్లేదట. అపశకుల దృష్ట్యా మాటికి మాటికి మేఘాలు సూర్యుడిని కమ్ముతూ మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ కాంతి కిరణాలు కూడా కిరీటం మీద ఒకసారి పడుతున్నాయి, ఒకసారి పట్టంలా. అప్పుడు మహారాజు ముఖం ఒక్కొక్కసారి రక్తహీనతతో, ఒక్కొక్కప్పుడు విపరీతమైన రక్తంతో ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నదట. ఈ కిరణాలు మాటికి మాటికి వస్తూ పోతూ ఉండడం వల్ల ఆ మహారాజు యొక్క సభామండపం ఎంత ఉందంటే 8 మైళ్ళ వైశాల్యం. యాక యోజన విస్తారము అన్నాడు. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. సభామండపం అంత విశాలంగా ఉన్నది. లేకపోతే ఇప్పుడు మనకి భక్తులు కూర్చోడానికి పాపం గేటు బయటకు కూడా వెళ్ళవలసి వస్తుంది. అంత కాకుండా విశాలంగా ఉందన్నమాట. ఎవరు కూడా లోపలికే రావచ్చు, బయట ఉండక్కర్లేకుండా ఉండాలని. ఆ తర్వాత అందరికీ కూడా మంచి మంచి ఆసనాలు సిద్ధం చేశారట. తం శిషేవాతే తదానుజవు. అతని అనుచరులు అందరూ అక్కడ చేరారు. సోదరులని పిలువబడేటటువంటి వాళ్ళు విశుక్రుడు విషంగుడు, మహాబల పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, త్రిలోకాలకి కంటకులు వాళ్ళు, ముల్లోకాలని భయపెట్టారట వాళ్ళు ఒకప్పుడు. అటువంటి దండుని యొక్క సోదరులు అక్కడికి వచ్చారు. విశుక్రుడు విషంగుడు అంటారు వాళ్ళని. అగ్రజస్య సదైవాజ్ఞాం అవిలంఘ్య ముహుర్ముహు. సోదరుడి యొక్క ఆజ్ఞ మాటి మాటికి పుచ్చుకుని ఎప్పుడు ఏం చేయమంటే చేస్తారట వాళ్ళు. అన్నగారు ఆజ్ఞాపిస్తే చాలు, భండాసురుడు నోటి వెంబడి ఇది చెయ్యండి అంటే చాలు ఆ పని చేయడానికి సిద్ధపడతారు వాళ్ళు. భండాసురుడి కోసం నిజంగా ప్రాణాలు అర్పించేటటువంటి మంచి హృదయం ఉందట వాళ్ళకి. అటువంటి వాళ్ళు మహా గొప్ప కీర్తి పొందిన వాళ్ళు, వరాలు పొందిన వాళ్ళు, విజయం పొందడం తప్ప అపజయం ఎరగనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు. నతేన తిరసాతస్య మృద్రంతో పాదపీఠికాం కృతాంజలి ప్రణామూచ సముపావిశతాం భువి. వాళ్ళటండి వచ్చి భక్తిగా తల వంచి పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠం ఉన్నది సింహాసనం మీద కూర్చుని, కాళ్ళు మాత్రం కింద కాకుండా పీఠం పెడతారు వాళ్ళు ఎప్పుడు కూడా రాజులకు. ఆ రాక్షసరాజుకు కూడా సింహాసనం మీద కూర్చుని కాళ్ళు పెట్టుకోవడానికి ఒక పీఠం ఉన్నది, రత్నాల పీఠం. దాని మీద రెండు కాళ్ళు పెట్టుకున్నాడు. ఆ పాదపీఠిక మీద పాదాలు పెట్టు కూర్చున్నటువంటి ఆయన దగ్గరకు వచ్చారట ఈ విశుక్రుడు విషంగుడు. ఈ తల ఆ పాదపీఠం మీద పెట్టి ఆయన కాళ్ళ మీద తల అలా ఉంచారన్నమాట. వినయంగా నమస్కరించి కళ్ళకు అద్దుకున్నారట కాళ్ళు. ఆ తరువాత వాళ్ళిద్దరికీ ఉండేటటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో, రాజుగారికి కుడివైపున ఎడం వైపున ఉండే ఆసనాలు, వాటి మీద కూర్చున్నారు. మా వాళ్ళు అవరద్వేషులట, దేవతలు అంటే విపరీతమైన ద్వేషం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళు మహారాజు గారికి నమస్కారం చేశారు. చేసి ఇలా అన్నారట, మహారాజా మీరు అత్యవసరంగా సమావేశం పరచాలి అని మమ్మల్ని పిలిస్తే మేమిద్దరం కంగారు పడితే ఇక్కడికి ఏమయ్యిందా అని వచ్చాం. ఇదిగో మిగతా సైనికులు ఎక్కడెక్కడ ఉండేటటువంటి మన రాక్షస వీరుల్ని కూడా కౌరు పెట్టాం వచ్చారు అని లేవండి చెప్పండి అనగానే, సంసం నామ సముచ్చార్య ప్రణేవుర్ భండమేశ్వరం. వాళ్ళు ఏంటండి ఈ విశుక్రుడు విశృంగుడు చెప్పారు మీరందరూ లేచి రాజుగారికి మీ మీ పేర్లు చెప్పండి అని. వాళ్ళంతా లేచారట వచ్చిన మహావీరులంతా, మహారాజా నా పేరు ఫలానా, నేను ఫలానా గణాలకు అధిపతిని, మీకు నమస్కారం. తమ తమ నామములు పేరు చెప్పుకుంటూ ఏ ఏ ప్రదేశానికి నాయకత్వం వహిస్తున్నారో అవి తెలియజేస్తూ ఎంత ఎంత సైన్యంతో వచ్చామో కూడా తెలియజెప్పుతున్నారట ఆ వచ్చినటువంటి వాడు. మహావీరులు, రకరకాల ముక్కులు కలిగిన వాళ్ళు, రకరకాల దంతాలు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద పొడవైన చేతులు, కొంతమందికి ఒక్క పొట్టలో భూమండలం పట్టేస్తుందేమో అన్నంత పెద్ద పెద్ద మహోదరులు అంటారు వాళ్ళని, పెద్ద పెద్ద కడుపులు అన్నమాట. వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం దాకా నిరంతరం ఇది తప్ప మరొకటి అక్కర్లే వాళ్ళకి. కనిపించిన వాడిని కనిపించినట్టే వేసుకుని లోపల జంతికలు నవిలినట్టుగా నవిలి తినేస్తారట మనుషుల్ని. నరమాంసం అంటే బాగా ఇష్టం. అటువంటి నరమాంస భక్షకులు, త్యాగ భక్షకులు అంటే మేకలను తినేటటువంటి వాళ్ళు, ఇలాంటి రకరకాల ఆహార పరాక్రమం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మహారాజు గారికి నమస్కారం చేశారు. అప్పుడు అందరూ కూర్చున్నాక దండాలు పెట్టడం అయిపోయింది. ఎవరి సీట్లు వాళ్ళు ఆక్యుపై చేసేసారు. శాసనసభ సమావేశం ప్రారంభమైంది. అవోచత విశుక్రస్తం అగ్రజం దానవేశ్వరం. అప్పుడు భండాసురుడికేసి తిరిగి విశుక్రుడు ఇలా మాట్లాడటం మొదలెట్టాడు. ఈ విశుక్రుడు కొంచెం తెలివైన వాడు, బుర్రెక్కు ఉన్నటువంటి వాడు, రాజకీయ నాయకులుగా పనిచేస్తారట వాడు. అటువంటి విశుక్రుడు దానవేశ్వరుడితో ఇలా అన్నాడు, దేవ త్వదీయ దోర్దండ విధ్వస్త బల విక్రమాహ పాపినః పరమాచారాహ దురాత్మానః సురాధమాహ శరణ్యమన్వతక్వాపినాప్నువంతో విషాదినః జ్వలత్ జ్వాలాకులే వహినౌ పతిత్వా నాశమాగతాః. ఓ మహారాజా భండాసుర, నీ భుజబలం చాలా గొప్పది. నీ బలంతో దేవతల్ని తల్లకిందులు చేసేసావు. ధ్వస్త బల విక్రమ, నశించిపోయాయి వాళ్ళ బల విక్రమాలు. దాంతో కకావికలై ఏమైపోయారో తెలియక కేరాఫెడ్రస్ని కూడా మరిచిపోయి దేవతలు ఎంతకాలం ఉండిపోయారు. వాళ్ళందరూ తలో దిక్కుకి పారిపోయారు. పాపాత్ములు, పరమాచారులు వాళ్ళు, పామరులు, దురాత్ములు, సురాధములు వాళ్ళు. నా ఉద్దేశం ప్రకారం ఈ దేవతలు ఎప్పుడూ కూడా క్షమించడానికి అర్హులు కారు. నువ్వేం చేసావు, ఓడిపోయారులే, పారిపోతారు, ఏ పారిపోయిన వాళ్ళు వన్న ఏం చేస్తారు అని ధైర్యంగా ఇక్కడ కూర్చున్నావు దర్జాగా. కానీ ఈ దేవతలను అంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు. వీళ్ళందరికీ ఒక ఆయన ఉన్నాడు చాలా స్ట్రాంగ్ పెరసనం, సేనాధిపతి, వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరు? అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు శ్రీ మహావిష్ణువు. వీళ్ళందరికీ కూడా మూలకారకుడు, దేవతలను కాపాడుతూ ఉంటాడు ఆయన. ఆయన్ని మనం నిర్లక్ష్యం చేశాం. ఆయన పంపిన మాయ వల్లనే మీరు చాలా కాలం పడిపోయారని తర్వాత మేము విన్నాం. సరే ఏమైతే అయింది కానీ ఈ దేవతలందరూ ఓడిపోయిన వాళ్ళు తిన్నగా ఉండక ఎవరినో శరణు వేడారు. ఆ త్రిమూర్తులైనా అయి ఉండొచ్చు, లేదా ఇంకొకళ్ళు ఎవరినైనా అయి ఉండొచ్చు. ఆ శరణు వేడితే ఆ శరణు వేడినటువంటి వ్యక్తులు ఇదిగో ఒక శక్తిని సృష్టించారని మాకు అనుమానం. బహుశా త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు కలిసి కుట్ర పన్ని ఒక స్త్రీమూర్తిని తమ తమ శక్తులతో తయారు చేసి ఉండాలి, లేదా యజ్ఞం ద్వారా సృష్టించి ఉండాలి. ఆ శక్తి స్వరూపం ఇంతమంది వరాలు పుచ్చుకోవడం వల్ల కాస్త తడతళ్ళాడుతోంది. తడతళ్ళాడినంత మాత్రం చేత ఆవిడ చూసి మనమేం భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు మహారాజా. జలజాలాకులేవకనవు పతిత్వ అనాశమాగత, మన మీదకి ఆ శక్తి స్వరూపిణి రావడం అంటే అగ్నిజ్వాల దగ్గరకు మిడతల దొండి రావడమే. మిడతలు నిప్పు దగ్గరికి వస్తే ఏమవుతాయి, కాలి మసి మాడిపోతాయి. అలాగే దేవతలు కూడా పంపినటువంటి శక్తులన్నిటినీ మనమెంత మహావీరులం, మన సైన్యం ఎంత ఉన్నది, బూడిద చేసేస్తాం, మసి చెయ్యగలం, మిసి చెయ్యగలుగుతాం. తస్మాత్ దేవాత్ సముత్పన్న కాచి స్త్రీ బలగర్విత స్వయమేవ కిలాస్త్రాక్షు తాం దేవా వాసవాదయ. ఆ దేవతల చేతే ఉత్పాదింపబడినటువంటిది, వాళ్ళు సృష్టించారు ఈవిణ్ణి, ఈ స్త్రీమూర్తిని. ఎవరో ఇప్పుడు బాగా బలంతో అహంకారంతో గర్వించి ఉన్నది. దేవతలు ఈవిడ సృష్టించి నువ్వే ఈ పని చెయ్యగలవని బాగా పొగిడి పంపినట్టున్నారు మన దగ్గరికి. ఆ పొగడతల విని పాపం లొంగిపోయింది. అంతేగాని భండాసురుడితో యుద్ధం చేయడం ప్రమాదము అని గ్రహించలేకపోతూ ఉన్నది. మన వాళ్ళందరినీ, మన సైన్యాన్నందరినీ ఉత్సాహపరుద్దాం. తై పునః ప్రబలోత్సాహై ప్రోత్సాహిత పరాక్రమా బహుస్త్రీ పరివారాస్తి వివిధాయుధ మండితా అస్మాన్ జేతుం కిలాయాంతి హా కష్టం విధి వైశిషం. ఆహా, విధి ఎంత విచిత్రమైనదంటే లోకంలో ఆశ చాలా విచిత్రమైనది. సత్యస్థితిలో ఉండేవాడు కూడా ఇంకా ఏదో ఐశ్వర్యాలు పొందాలని అనుకుంటూ ఉంటాడు. ప్రతివాడికి ఆశ పట్టి పీడిస్తుంది. లేకపోతే ఇంద్రాది దేవతలకి ఎంత ఆశ ఉంటే మాత్రం ఒక స్త్రీని అన్యాయంగా బలి చేస్తారా, మన మీద పంపుతారా, ఆవిడ మాత్రం 10 మంది పొగిడితే ఉత్సాహపడిపోయి ఉబ్బిపోతుందా. ఒకప్పుడు ఒక వైశ్యునికి 101 మంది పిల్లలు ఉండేవారట. ఆ 101 మంది పిల్లలు కూడా రోజు పెరుగన్నం భోజనం చేస్తూ ఉండేవారు చదువుకునే రోజుల్లో. పెరుగన్నం ఎక్కువైపోతే ఆ మెతుకులు అలా బయట విసిరిస్తూ ఉండేవారట. ఒకరోజున ఆకాశ మార్గంలో కాకి ఎగురుతూ అక్కడికి వచ్చింది. ఆ కాకి అక్కడికి ఎగురుతూ వచ్చి ఈ ఎంగిలి మెతుకుల్ని, మీ పెరుగన్న మెతుకులు చూసి తినడం మొదలుపెట్టేదిట. ఈ కుర్రవాళ్ళు కూడా చాలా సంతోషపడి ఆ కాకి రోజు అది వచ్చింది కదా అని కావాలని అన్నం ఎక్కువ కలిపి పెడుతూ ఉండేవారట. బాగా తిని బలిసింది ఎంగిలి మెతుకులు తినే కాకి. తారతమ్య జ్ఞానం మర్చిపోయింది. ఆ బలంతా ఏమనుకునేదంటే, ఓ వైశ్యపుత్రులారా, మీరందరూ నాకు రోజు పెరుగన్నం పెట్టి బాగా మేపారు, సంతోషం, నేను ఎంతో బలంగా తయారయ్యా, గరుత్మంతుడైనా సరే నేను ఓడించేయగలను పరుగు పందేళ్ళు అన్నదట. వీళ్ళ గొళ్ళు మండింది. అలాగా మేము పెట్టిన ఎంగిలి మెతుకులతో నీకు ఇంత పౌరుషం వచ్చిందో అనుకున్నారు. దీన్ని శృంగభంగం చేయాలనుకుని చూస్తున్నారట రోజు కోసం. ఓ రోజున ఆకాశ మార్గంలో ఓ హంస గుంపు ఎగురుతూ ఉన్నదట. హంసలు మహావేగంగా ఎగురుతున్నాయి. అందులో వాటన్నిటికీ మహారాజు రాజహంస కూడా ముందున్నదట. వీళ్ళు అన్నారు, ఓయ్ నువ్వేదో గరుత్మంతుడి కూడా ఓడిస్తానో, అక్కర్లా, ఆ హంసల రాజు ఓడించినా అప్పుడు మేము పెట్టిన మెతుకులకి ఫలితం అన్నారట. బాగా ఉబ్బిపోయింది. దాంతో వెళ్ళిపోయిందిట హంసరాజు దగ్గరికి. ఓయ్ రాజహంస, నాతో నువ్వు పరుగు పందెంలో వస్తావా, ఆకాశాలు ఎగురుతావా, దా సవాల్, బస్తీమే సవాల్ అందిట. అలా అనేసరికి పాప హంసరాజు అన్నాడు, ఏమయ్యో కాకిరాజా, మేము హంసరం, ఎంత దూరం ఎగిరినా మాకు పట్టాన అలసట ఉండదు, నేల మీద ఆకాశం మీద సర్వ ప్రదేశాల్లో చాలా తేలిక ఎగరగలం, మానసరోవరంలో ఉంటాం ఎక్కడో పైగా మేము, మాతో పోటీ ఏమిటి, అందున మహారాజు నేను వీళ్ళందరికీ అన్నదట. చాలా చాలు లేవయ్యా, నాకు 101 రకాల ఎగురుళ్ళు వచ్చు గతులు, వాటిల్లో రకరకాలైన భంగిమల్లో నేను ఓడించేస్తా నిమిషాల్లో అన్నదట. సరే, ఈ రెండు కలిసి బయలుదేరాయి. కాకులు అన్నాయి, హంసరాజా, మా వాడికి 101 రకాలైన చిత్రగతులతో ఎగరడం వచ్చు ఆకాశంలో, నీకు ఒక్క రకంగానే ఎగరడం వచ్చు, మా వాడితో పోటీకి వెళ్ళిపోతావు, ఓడిపోతావు వచ్చు అన్నారట. సరే, బయలుదేరారు ఇద్దరు. ఈ కాకి కాసేపు ఇలా ఎగరడం, ఇలా ఎగరడం, ఇలా తలకిందులు ఎగరడం, చేతుల్లో పెట్టడం, సైకిల్ దొక్కేవాడు పందేల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు, ఒక కాలు వదిలేస్తే ఒక్క, ఒక చెయ్యి వదిలేస్తే ఒక్క, 2 హ్యాండిల్స్ వదిలి ఇలాగా. అలాగే ఈ కాకీశ్వరుడు కూడా కాసేపు ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. కాసేపు తిరిగిన తర్వాత మెల్లిగా యాంటీబయాటిక్స్ మందు వాడిన తర్వాత నాకు కళ్ళు తిరిగినట్టుగా దానికి కూడా కళ్ళు తిరగడం మొదలెట్టాయి. ఏమిటి కళ్ళు తిరగడం అనుకుని అది కంగారడి కింద ఏమైనా ఉన్నాయేమో చెట్లని చూసిందిట. కింద అంతా సముద్రం, తప్పేమి లేదు, కర్మగారి సముద్రం మధ్యలోకి వచ్చింది. ఇక దీనికి గుండెల్లో బాంబు పడింది, మామూలు బాంబు కాదు, కడప బాంబు. దాంతో గుండెలు బేజారెత్తిపోయి ఇలా దిగిపోతుంది. ఎగరలేక ఓపిక లేక రెక్కలు బరువెక్కిపోయి కిందకు దిగిపోతుంది. ఇంతలో హంసకి తెలిసి విషయం అయినా వేళాకోళం చేస్తూ, ఏమై కాకిరాజా, నీకు 101 రకాల గతులు వచ్చావు, ఈ కిందకి దిగడం ఏ గతి అందుట? ఇది కూడా స్కిల్లేనా ఎగరడంలో అని. చచ్చిన పౌరు ఇంకెందుకు కొడతావు, చచ్చిపోతున్నారు మహానుభావ, వాళ్ళు పెట్టిన మెతుకులు తిని బలిశా నన్ను, అందుకే వాళ్ళు పరాభవం పాలు చేయాలనుకున్నారు, నీతో ప్రోత్సాహపరిచారు. నేను కూడా అహంకారంతో గరుత్మంతుని కూడా జయించగలను అనుకున్నా. విహంగమపతి నయిన గెల్లుతునని మునుదలతున్, పక్షిరాజు గరుత్మంతుని జయించగలనని మొన్నటిదాకా అనుకున్నా. నా కొలది ఎరిగినాడను, నా శక్తి ఒకటి నేను ఎరిగాను ఇప్పుడు, కానీ కాసేపు అయితే జెండా పీకపురాదు అనేటట్టుగా ఉన్నాను. మహాత్మా నువ్వే రక్షించాలి అని చెప్పేసి కా కా అని పడిపోయింది. కావు కావు అంటే, కావు అంటే కాపాడు అని అర్థం అనమాట. అది కావు కావు అంటుంది పాపం కాకి ఎప్పుడు దేవుడిని కాపాడో కాపాడో అంటుంది అనమాట. అలా కాపాడమని కాపాడమని పడిపోతుంది అట నీళ్ళల్లో. అప్పుడు పాపం హంస కాస్త ఉత్తమ రోజులు కనుక నీళ్ళల్లో కూడా వెళ్ళగలదు. అడుక్కి దిగి ఎత్తి దాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ఎత్తుకొచ్చి మళ్ళీ కాకుల దగ్గర అప్పగించి, ఇంకెప్పుడు ఇలాంటి అభినయాలు చేయక అనవసరంగా ప్రాణాలు కోల్పోతావు అని చెప్పి గట్టిగా బెదిరించిందట. అలాగా ఒక కాకి హంసతో తలపట్టడం లాంటిది ఈ వచ్చేవాడు మనతో యుద్ధం చేయడం అనుకున్నాడు పాపం విశుక్రుడు. ఊహ్యమానమిదం హంతుం పరిహాసాయ కల్పతే. కాబట్టి మహారాజా మనమేం భయపడక్కర్లా, నేను ఊహించా మీరు ఊహించలేదు కానీ, ఊహ్యమానమిదం హంతుం పరిహాసాయ కల్పతే. దేవతలు ఊరుకుంటారు చేతులు ముడుచుకుంటారని నాకు నేను ఎప్పుడు అనుకోలే. వాళ్ళు దుర్మార్గులు, లోక సంహారం చేస్తూనే ఉంటారు. అంచేత వాళ్ళని క్షమించి వదలడమే మనం చేసిన ప్రమాదకరమైన పని. సరే ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మవారిని సృష్టించారు, ఈవిడ మన మీదకి వస్తున్నది, వాళ్ళు జీవితంలో పశ్చాత్తాపడాలి, ఆవిడ వచ్చిన పని అంతా వ్యర్థం చేయాలి, వాళ్ళని వేళాకోళం చేయాలి దేవతల్ని. నాకు వదిలిపెట్టండి అది, ఇది సిగ్గు కాకపోతే ఏమిటి, నాలాంటి వీరుడు ఉండగా మీరు ఒక స్త్రీమూర్తికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అశ్వత్ సైనిక నాశీర భటేభ్యోపి భవేద్భయం. అసలు ఇన్ని అక్కర్లా, మన సైనికులు అందరూ అక్కడికి ఎడితే చాలు, గుండెలు బేజారు ఎత్తిపోతాయి, అంత సైన్యం వాళ్ళది. అందులో మన వాళ్ళలో కొంతమంది ఉన్నారు కుంభోధరుడు, లంబోధరుడు, పయోధరుడు అని. వీళ్ళందరూ ఒక కొండ బోర్లించినట్టు పట్టు ఉంటుందట ఒకటికి, పొడుగ్గా ఈ చివరిని దా చివరి దాకా ఉంటుందట పట్టం మరొకటికి, భయంకరమైన వెడల్పైన పట్టం మరొకటిదట, అలాగే ముక్కు ఇంత పొడుగ్గా ఉంటుంది ఒక్కొక్కడికి, అసలు చేతులు పాతాళానికి వెళ్ళిపోయాయి అన్నట్టుంటాయి కొంతమందికి. వీళ్ళని చూడడంతో భవేత్ భయం, భయం కలుగుతుంది. ఆ స్త్రీల సైన్యానికి గుండె బేదారెత్తి పారిపోతారు. కాతరంత సమాపన్నాహ శక్రాద్యాది స్త్రివౌక సహ బ్రహ్మాదయస్థ నిర్విణ్ణ విగ్రహ మద్బలాయుధై. ఇంకేమున్నది, ఎప్పుడైతే మన సైన్యం యుద్ధానికి సమాయత్తమై వెళ్ళిందో ఇంద్రాది దేవతలందరూ కంగారు విడిపోతారు. ఇంద్రుడే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కకావికలై పారిపోతారు, నిర్విణ్ణ విగ్రహులైపోతారు. ఒకప్పుడు నా బలమంటే ఏమిటో వాళ్ళకి తెలుసు, వాళ్ళందరినీ పట్టి చల్లార్చి పారవేశా, వాళ్లలో పరాక్రమం పౌరుషం లేకుండా చేశా, నా బాణ పరంపరలు మహావేగంగా వెళ్ళి ఒక్కొక్కళ్ళని తాకుతూ ఉంటే ఆ శరీరాలు చిన్నాభిన్నాలైపోయి అవయవాలు తెగి రక్తం స్రవిస్తూ ఉంటే బాబోయ్ ఈ జీవితానికి యుద్ధం వద్దని చెప్పి అందరూ భయపడి పారిపోవాలి. విష్ణుశ్చకా కథైవస్తే విత్రస్తస్థ మహేశ్వర. ఒక్క విష్ణువేంటి, మహేశ్వరుడేంటి, ఎవరైనా నేను యుద్ధానికి వెళ్ళానా నా సింహనాదం వింటే చాలు విత్రస్తులై పారిపోతారు. ఇంకా అన్యేషామిక కావార్త దిక్పాలాస్తే పలాయితాగ. మిగతా వాళ్ళ సంగతి చెప్పడానికి ఏమున్నది, దిక్పాలకుల సంగతి, వాళ్ళు ముందే పలాయితులై పారిపోతారు, ఒక్కడక్కడ కనిపించడు. అంచేత మహారాజా మీరేం భయపడకండి, అందరినీ కూడా కవచములు చీలుస్తా, విభుధముల యొక్క శరీరములన్నీ పచ్చళ్ళు చేస్తా, నాలాంటి యుద్ధం ఎక్కడా లేదు అని చెబుతా. అస్మాకం విజయవాద్యాద్యా స్త్రీ కాచిదభిధావతి. నా పరాక్రమం ముందు స్త్రీ ఎంత అని అంటూ ఉంటే అప్పటికి కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు భండాసురుడు. బ్రహ్మానందం కలిగింది వాడికి, నాకు ఇంతమంది గట్టివాళ్ళ యొక్క ఉన్నది బలం, వీళ్ళందరూ నాకు నిరంతరం సేవకాగణమై నన్ను సేవిస్తూ శత్రు సంహారం చేస్తారు, నన్ను వీళ్ళందరూ సంరక్షిస్తారు అనుకుని ఆయన ఒక్కసారి హుంకరించి సింహాసనం మీద నుంచి లేచి నిలబడి, ఓ రాక్షసోత్తములారా వినండి, కింకరులారా శ్రద్ధగా వినండి, సకచగ్రహమాకృష్య సానేతవ్యామహో మదోద్ధత. జుట్టు ఎరబోసుకుని పెద్ద కుంకం బొట్టు ధరించి ఒక శక్తి సింహాసనం మీద ఎక్కి పరిపాలిస్తానని ప్రగల్భాలు పలుకుతూ సైన్యాన్ని వెంట పెట్టుకుని నా మీద యుద్ధానికి వచ్చిందట. ఆమెను మీరందరూ కలిసి ఓడించి ఆ జుట్టుముడి పుచ్చుకుని ఈడ్చుకొచ్చి నా దగ్గరికి లాక్కురావాలి. దేవత్వదీయ సిద్ధాంతవర్తినీనా మృగీదృశ్యం. కొంతమంది ఏమంటున్నారంటే, మహారాజా, ఆవిడ నీకు సంతఃపుర కాంత అయితే బాగుంటుంది, నువ్వెంతో కాలం నుంచి సరైనటువంటి పట్టమహిషి లేక బాధపడుతున్నావు అని అంటున్నారు. మరికొంతమంది మనవాళ్ళు నాకేమైనా సలహా ఇచ్చారంటే, చిరేణ చేటికాభావం సా దుష్ట సంశ్రీష్యతి. మహారాజా, ఆవిడ నీతో యుద్ధానికి వచ్చింది కనుక పట్టమహిషిని చేసుకోవడం కాదు, దాసీగా ఇంట్లో పెట్టుకో అని కొందరు చెబుతున్నారు. ఏమైనప్పటికీ నేను నా ఆయుధాలతో త్రైలోక్యాన్ని సచరాచరంగా జయించగలిగినటువంటి వాణ్ణి, అటువంటి దానవ మహారాజుని. నా పరాక్రమానికి మీరందరూ ప్రమాణం. మీరు ఇదివరకు నాతో యుద్ధానికి వచ్చారు. అంచేత ఏం చేద్దాము ఏమిటని మీరు చెబితే ఆ ప్రకారంగా చేసుకుంటాను. నివేద పండ దైత్యస్య క్రోధం తస్య వివృధత్ విషంగస్తు మహాసత్వో విచరజ్ఞో విచక్షణ యదమాఘ మహాదైత్యం అగ్రజన్మానముద్ధతం. పండాసురుడు మీకు మహారాజైనప్పటికీ మీ అందరి యొక్క క్షేమాన్ని చూసేవాడు కాబట్టి రాజుగారికి ఇలా చెప్పచ్చో లేదో అని మీరేం భయపడకండి. ఏం చెబితే అది వింటాను నేను, అంత మంచి తీసుకుంటాను. అసలు రాదన్నవాడు 10 మంది చెప్పే మాట వినాలి. మహారాజుకి చెవులు కళ్ళు ఇలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు, సరైనటువంటి పౌరులు. మీ అభిప్రాయాలు చెప్పండి అనగానే అందులో విషంగుడు అనేవాడు లేచాడు, మహాబల పరాక్రమవంతుడు. వాడు కొంచెం విచక్షణ జ్ఞానం కూడా కలిగినవాడు. అన్నగారితో ఇలా అన్నట్ట, దేవ తమేవ జానాసి సర్వం కార్యమరిందమ. అసలు ఏ పని చెయ్యాలో ఏమిటో నీకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. నువ్వు అన్ని పనులు తెలిసినటువంటి జ్ఞానివి, పండితుడివి. మమ్మల్ని అయినా అడుగుతున్నావంటే ఏదో మాకు కూడా అందులో భాగం కల్పించాలి, వీళ్ళు కూడా ఆలోచన చెప్పగలరు అనిపించడానికి తప్ప ఒక పని చెయ్యాలంటే నిర్ణయం తీసుకునే అధికారం నీకే ఉన్నది. మహారాజు గనక నీకంటే నీతివంతులు లేరు. సర్వం విచార్య కర్తవ్యం విచార పరమాగతి. అంచేత కర్తవ్యం ఏం చేయాలో బాగా తమరు ఆలోచించండి. మీరు ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం. కానీ ఆలోచించకుండా ఏ పని చెయ్యకూడదు. అవిచారేణ చేత్కర్మ సమూలమవకృత్తతి. ఎప్పుడైనా సరే ఆలోచించకుండా ఒక పని చేసినట్టయితే ఆ పనిలో సర్వనాశనం అయిపోతాం. ఆలోచించి ఒక పని చేసామంటే ఆ పని ఎప్పుడూ కూడా ఉపయోగమవుతుంది. ఆలోచన చేసేటప్పుడు మరీ కొంతమంది దీర్ఘాలోచన చేస్తారు, 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా. అలా మరీ దీర్ఘాలోచన చేసేవాడు ఉపయోగం పొందడు. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఆలోచించినట్టయితే అటువంటి వాళ్ళు తప్పనిసరిగా అందులో విజయం పొందుతారు. ఈ ఒక్క పాదమున చూశారు అవిచారేణ చేత్కర్మ అనేదాన్ని. దీనిని భారవి అని మహాకవి ఉండేవాడు, ఆయన కిరాతార్జుని అని రాశాడు. కిరాతార్జుని ఏమంటే అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేయడం, శివుడేమో బోయవాడి రూపంలో ప్రత్యక్షం అవడం, ఇదనమాట ఆ ఘట్టం రాశాడు ఆయన. ఆయన వస్తాయి పెద్దయ్యాక రావడం అరుదుగా, ఎక్కువ మంది తక్కువ మందికి వస్తాయి. కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చిన్నప్పుడు రానిది, ఆ తర్వాత పెద్దయ్యాక రావడం కొంచెం కష్టమే. ఎలాగైనా ఎక్కడో నూటికి కొడికి తప్ప. ఈయనకు కూడా అలాగే 16 ఏటకి సమస్త పాండిత్యం వ్యాకరణాది విద్యలు వచ్చేయట. ఓసారి మహారాజుగారు ఆస్థానానికి వెడితే ఆస్థానంలో ఇతని పాండిత్యానికి రాజుగారు తెగమెచ్చుకుని ఈ భారవి తండ్రితోటి, మహానుభావ ఎంత అదృష్టవంతుడే ఇటువంటి పండితుడి కన్నావు, మీరే పండితులు అనుకుంటే మిమ్మల్ని మించిపోయిన పండితుడు అయ్యాడు ఈ కుర్రాడు అని పొగిడారట. తండ్రి అన్నాడు, ఆ కుర్రాడండి ఇంకా పైకి రావాలి, చాలా చదువుకోవాలి వాడు, వాడు పొగడకండి అన్నారట. దాంతో ఈ భారవి గొళ్ళు మండిపోయింది. లోకమంతా ఇంత పొగుడుతూ ఉంటే ఇంత పండితుడని, మా నాన్న మాత్రం ఆ ఇంకా పైకి రావాలి, వాడికి చాలా చదవాలి, పెద్ద పండితుడే ఉంది అని పొగడద్దంటాడా, మా నాన్న నాకు శత్రువు అనుకున్నట్టు వాడు. అందుకని ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి ఈ నగలు సత్కారం అంతా తల్లి చేతిలో పెట్టి, అమ్మ చూసావా మరి సభలో అందరూ పొగిడారు, రాజుగారు పొగుడుతుంటే నాన్న వచ్చి చీ మా అబ్బాయి ఇంకా బాగా చదవాలి, వాడు ఇంకా చదవాలా పైకి రావాలి అంటున్నాడమ్మా, నేను ఎంత చదివేశాను ఎంత పైకి వచ్చేసాను ఇంకా పైకి వచ్చేది ఏమిటి అన్నాడు. అలా అన్నాడు నాయన, మీ నాన్న వచ్చాక నేను అడుగుతానులే అందిట. అయినా కోపం ఆగల, వయస్సు అటువంటిది అని చేత తిరగలు పుచ్చుకుని అటకెక్కి కూర్చున్నట్టు, వాళ్ళ నాన్న అలా రాగానే నెత్తిమీద వేసేద్దాం అని. అది ఏమవుతుంది ఏమిటో కూడా లేదు. అందులో ఇవాళ ఉన్నంత లౌకిక జ్ఞానం కూడా అన్నాడు తక్కువ పాపం అని. సరే ఈలోపు వాళ్ళ నాన్నగారు సభ నుంచి తిరిగి వస్తున్నట్టు, రాగానే వేసేయాలి ఆయనకి, ఎక్కడో ఇంకా ఆయుర్దాయం ఉన్నట్టుంది, దొడ్లో కాళ్ళు కడుక్కుని రెండు లోపలికి అంది ఆవిడ, అందుకని దొడ్లోకి వెళ్ళాడు. అదృష్టం బాగుంటే కొంతమంది అలా పెడుతూ ఉంటారు అదనమాట. సరే, చాలా చమత్కారం, అది అదృష్టం అంటే అదృష్టమే. ఒకసారి బెంగళూరు పెడుతున్నాం బస్సులో, బెంగళూరు పెడుతుంటే కుడివైపున కూర్చున్నవాడిని నేను సీటు, ఎడమవైపున ఎవరో నా మిత్రుడు పిలిస్తే అటు వెళ్ళా. సరిగ్గా అవతల నుంచి ఇంకో లారీ వచ్చేసరిగా నేను కూర్చున్న సీటును గుద్దింది కుడివైపున. అంటే ఒక లిప్తకాలంలో ఇటు మారకపోతే ఆ దెబ్బ నాకు తెలియదు, అక్కడ కూర్చున్న ఆయన పని అయిపోయింది. ఆశ్చర్యం అలా ఉంటాయి, అదే విచిత్రం అంటే. అలాగే ఈయనకు కూడా ఆయుర్దాయం ఉంది, దొడ్డివైపు వచ్చాడు. కాళ్ళు కడుక్కుంటూ ఉండగా భార్య అన్నదట, ఏమండి అబ్బాయిని అందరూ పొగుడుతుంటే మీరు ఎందుకు తిట్టారు అని. బలేదానివి, నా కొడుకుని వాళ్ళ సభలో సన్మానం చేసి పొగుడుతుంటే బ్రహ్మానందం ఎక్కువైపోయింది, కానీ తండ్రి కొడుకుని పొగిడితే ఆయుష్క్షేణము దిష్టి, అందుకని ఇంకా పైకి రావాలన్నాను. ఇంకా పైకి రావాలంటే వాడు అలా కృషి చేస్తూ ఉంటాడన్న ఉద్దేశం. నేను ఎంత పొంగిపోయానో ఇది కన్నీళ్ళు చూడు, తలపాగాతో తుడుచుకున్నాను, తలపాగా తీసి చూపించాడు, తడిసిపోయింది అది. అంత ఆనందం అబ్బాయి అంటే పొగుడుతూ ఉంటే నాకు ఆనందంగా ఏమిటి. కానీ ఏ తండ్రి నా కొడుకు ఇంత గొప్పడం తనంతా తను అందరు ఎదురుకుండా పొగడకూడదు, ఏది కొడుకు ఎదురుకుండా విడిగా పొగడాలి. ఇప్పుడు వాడు లేడు కనుక నా కొడుకు ఇంత వాడని ఆనందంతో పొగుడుతున్నాను అన్నట్ట. డామ్మని అడగమించి కింద దూకాడు ఈయన, తండ్రి కాళ్ళ మీద పడ్డాడు, నాన్నగారు నన్ను క్షమించండి అన్నట్ట. ఏమైందన్నారు, ఇదిగో తిరగలుచ్చుకున్నాను మరి చంపేద్దామని మహాపాపం ఒప్పుకున్నాడు. ఒక క్షణం ఆలస్యత అయ్యే బాబోయ్ ఎంత ఘోరం చేసేవాడిని, కన్న తండ్రికి ద్రోహం చేసేవాడిని అని. ఆ రోజుల్లో వాడు కాబట్టి పశ్చాత్తాపం. ఇవాళ తండ్రి సంపాదన తింటూ ఆ తండ్రిని పుల్ల పొక్కకి తీసేసి కొడుకులు ఎంతమంది ఉన్నారు, తండ్రిని సరిగ్గా చూడరు, వీళ్ళందరూ మహాపాపాలు చేసుకుంటారట. ఈ వయస్సులో ఉన్నప్పుడు తండ్రిని ఎవడైతే ద్వేషభావంతో సక్రమంగా చూడడో వాడు భయంకరుడు, నరకలోకాల పాలైపోతాడు. నాన్న నేను నిన్ను చంపాలనుకున్నాను, కొట్టాలనుకున్నాను, ఈ పాపం నేను భరించలేను, నాకు ఏదన్నా శిక్ష విధించన్నట్ట. పశ్చాత్తాపం కంటే శిక్ష ఏమిటి నాయన, నువ్వు పశ్చాత్తాపం వచ్చింది వద్దులే ఇంట్లో ఉండన్నట్ట. కాదు, నువ్వు ఏదో ఒక శిక్ష ఇస్తే కానీ నేను పొరపాటును కూడా ఇక్కడ నుంచి కదలని, నీ కాళ్ళు వదలన్నాడు. దాంతో ఈయన గారు, సర్లే శిక్ష విధించమంటున్నావు కదా, మీ అత్తవారి ఇంటి దగ్గరికి వెళ్ళి, కొత్తగా పెళ్ళైందిటప్పుడే, పెళ్ళైన 2 నెలలు అయిందంతే, ఇంకా కోడలు రాలా కాపురానికి, మీ అత్తవారింట్లో 6 నెలల పాటు ఉండి రేపు అన్నట్టు. సరే ఇదేం శిక్ష అన్నాడు, నేను ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించబో అన్నట్టు. సరే బయలుదేరాడు, నీకు నయావేశ కూడా మనం దారి ఖర్చు వెళ్ళి అన్నట్టు అత్తవారింటికి వెళ్ళాడు. అయ్యి బాబాయ్, కొత్త అల్లుడు పెళ్ళైన 2 నెలల్లోనే వచ్చేసాడని ఆనందపడిపోయారు అత్తగారు మామగారును. పొద్దుటి పూట 4 సార్లు 5 సార్లు పాలు ఇచ్చేవారు ఆవు పాలు. ఆ పొద్దున టిఫిను 12 భోజనం, మళ్ళీ 3 బజ్జీలు పకోడీలు వేయడం, సాయంకాలం భోజనం, గడ్డ పెరుగు, పాయసాలు, పిండి వంటలు. ఈయన 2 రోజులు పోయాక మా నాన్న వెర్రాడు, అప్పుడు వెర్రాడే ఇప్పుడు వెర్రాడే, ఇదేం పనిష్మెంటు, తిండి ఎక్కువైపోతుంది నాకు. అయ్యి బాబా ఈ పెరుగులు ఏమిటి, ఈ పిండి వంటలు ఏమిటి అనుకున్నాడు. 3 రోజులు అయింది, అత్తగారు అందుట అమ్మాయిని పిలిచి, ఏమమ్మా మీ ఆయనని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు, ముహూర్తం ఎప్పుడో చెప్పించమని, చలివిడిని ఇవన్నీ చేయించాలి కదా లడ్డూలు. ఈవిడ గారు వచ్చి, ఏమండి మనం ఎప్పుడు పెడుతున్నామండి, మరి సారే గిరి చేయించాలి కదా అండి. ఎప్పుడు లేదు, మా నాన్న ఇక్కడ 6 నెలలు ఉండమన్నాడు, ఇక్కడ 6 నెలలే కదలను అన్నాడు. గోడవతల నుంచి వినడం కోసం ఆవిడ రెడీగానే ఉంది అక్కడ. అల్లుడు కూతురు ఏం మాట్లాడుకుంటారు అంటే ఆవిడ ఎందుకు వింటుందంటే మరో ఉద్దేశం కాదు, ఈ కొత్త అల్లుడు అమ్మాయిని ఏమాత్రం శోభెడుతున్నాడు, అమ్మాయిని ఏమైనా ఏడిపిస్తున్నాడు అని విందామని ఉంది ఆవిడ పాపం. ఇది వింది ఆవిడ, గుండెల్లో రాయబడిపోయింది. ఆ పడంగా మర్నాటి నుంచి ఒక పూట టిఫిను, మధ్యాహ్నం పూట పకోడీలు ఆగిపోయాయి, పెరుగు ఆగిపోయింది, మెల్లిగా పిండి వంటలు తగ్గాయి. తర్వాత పొద్దున పొట్టి టిఫిన్ కూడా అయిపోయి, ఎందుకండి అల్లుడు గారు ఒకేసారి 12 భోంచేసేద్దాంలేండి అన్నారు. ఇంకా 4 రోజులు పోయాక అల్లుడు గారు, మనలో మనమాట, మన ఇంట్లో అన్నం మిగిలిపోతే ఏం చేస్తామండి, సద్దన్నం తింటామండి, అయితే సద్దన్నం తినండి అని పొద్దునపూట రాత్రిపూట మిగిలిన సద్దన్నం పెట్టడం మొదలెట్టారు. ఇంకో 4 రోజులు పోయాక మామగారు అన్నట్ట, అల్లుడు గారు ఇంట్లో ఎప్పుడు ఇక్కడే ఉంటే ఏం తోస్తుంది, కానీ కాస్త ఈ గేదెలు తోలుకుని ఆవులు తోలుకుని అలా పెడదరు. ఇంకో 4 రోజులు పోయాక వరి నాట్లు వేస్తున్నారండి, ఆ పొలాన్ని కూడా చూసిరండి అన్నారట. ఈ విధంగా క్రమేపీ అల్లుడు గారికి మకాం కూడా దూడల దొడ్లోకి వారింది. ఇలాగ 4 నెలలు గడిచేసరికి ఇప్పుడు అర్థమైంది దానికి, ఆహా పెర్మనెంట్గా అత్తవారింట్లో ఉండిపోతే జరిగే మర్యాదలని. అంటే అందరూ ఇలా చూస్తారనుకోకండి, ఆ అల్లుడు గారిని అలా చూశారు వాళ్ళు. సరే 4 నెలలు గడిచిన తర్వాత ఈ భార్యకి చాలా బాధ, మీ ఆయన ఇక్కడ ఉండిపోతున్నాడని ఆడబడుతులు, మిగతా తోడల్లుళ్ళు వీళ్ళందరూ తిప్పుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. ఆ రోజున పెద్ద పెద్ద కుటుంబాలు కదా. సరిగ్గా ఆ టైంలో ఒక నోము వచ్చింది. ఆ నోముకి అందరూ నొచ్చుకుంటారు, ఈయన దగ్గర రూపాయి లేదు. ఆ పడగా ఆవిడ భర్త మీద పడి, ఏమండి ఏమిటి దుర్పరిస్థితి, ఇక్కడేమో మనం 2 నెలల్లో గడుస్తోంది, వ్రతం చేయడానికి లేదు, రూపాయి లేదు, మన వాళ్ళు ఏమో అవమానంగా చూస్తున్నారు, ఎలా ఉంటాం అందిట. ఏమో మా నాన్న మాత్రం వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పాడు, 6 నెలలు అత్తారింట్లో ఉండు, ఆరు నెలలు దాటకుండా ఒకళ్ళు రాదలిస్తే ఇంటికి మొత్తం రావడానికి వెళ్ళేది. ఇంకెక్కడైనా తిరుగు, ఆఫ్టర్ 6 మంత్స్ మాత్రమే నాకు అంటే కనబడన్నాడు. కాబట్టి అత్తారీలు వదిలేయాలంటే మనం ఎక్కడో తోట తిరగాలి మరి మిగతా 4 నెలలు. అందుకు ఇష్టమేనా నీకు అన్నట్ట, ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఇష్టమే. చివరి మా అమ్మ కూడా నన్ను సరిగ్గా చూడడం లేదు, పుట్టింటికి వచ్చేసాను అని. అసలు ఇక మిమ్మల్ని వాళ్ళు ఇంటికి రానివ్వరేమో, మీరు ఇక్కడే ఉండిపోతారేమో అని వాళ్ళందరూ భయం పట్టుకుంది. సరే, ఇక భార్య బాధ పడలేక ఆవిడ వెంట పెట్టుకుని మాళవ దేశానికి వెళ్ళాడు నేను. మాళవ దేశానికి వెళ్ళాక దీక్ష పూని కిరాతార్జునీయమనే సంస్కృత కావ్యం రాయడం మొదలెట్టాడు. బాధ తొలగడానికి కవిగారు ఈయన రాసుకుంటూ ఉంటాడు. కానీ పండితుల భార్యలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు బజారుకి వెళ్ళి సరుకులు తేరు, అలాగే వీళ్ళు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటే వాళ్ళ బాధలు వాళ్లే పడుతూ ఉండవలసి వస్తుంది. అంచేత ఈవిడకు ఈయన గారు కూడా ఏమీ తేకుండా ఇంట్లో పెట్టు కూర్చునేసరికి ఈ కావ్యం రాసుకుంటూ కూర్చుంటే ఈ భార్య ఆవిడ పాపం ఏదో సర్దుకొచ్చేది. మెల్లిగా ఆవిడ చెవులు కుండే కుండలాలు, మెళ్ళో నగలు అన్నీ అయిపోయాయి. అయిపోయాక ఇంకా 2 నెలలు మిగిలింది. ఈ 2 నెలలు గడవాలంటే ఏమి ఇద్దరు అమ్ముకోవాలి ఒకళ్ళొకళ్ళు అంతే. ఆ పరిస్థితిలో ఒక రోజు వచ్చి, ఏమండి మీకు భోజనం లేదు, నాకు లేదు. నాకు లేకపోయినా పర్వాలేదు, మీరు లేకుండా ఉంటే నేను తట్టుకోలేను. ఆవిడంత ఉత్తమరాలు పాపం. అంచేది ఏం చేద్దాం మరి, ఇంకా 2 నెలలు గడవాలి, తిండి ఎలాగా, మీరు ఏ పని చేయలేరు, మీకు ఉద్యోగం సద్యోగం చేత కాదు, నేను చేయడానికి లేదు, నాకేం చేత కాదు అంటే. ఆయన అన్నట్ట పద్యం రాస్తున్నాడు, అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచార్యతలో పాదం రాసేట, సగం పాదం శ్లోకంలో సగం అన్నమాట అది. ఆ సగం తాళపత్రం మీద రాసి ఇది పట్టుకెళ్ళి మహారాజు గారికి ఇస్తే ఆయన ఏమైనా డబ్బిస్తే తీసుకురా, ఆ తప్పన దగ్గర ఏం లేదన్నట్ట. నా మొహంలో ఉంది ఈ శ్లోకాలు ఊడుకుంటాడు అనుకుంది ఆవిడ. లోపల ఒక లోకల్లో ఎక్కడొక్కడ తోట ఉంటారని మళ్ళీ ధైర్యం వచ్చి ఆ శ్లోకం మొక్కుపుచ్చుకుని ఆస్థానానికి వెళ్ళేది. రాజుగారు సభలో ఉన్నాడు. సభలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా పట్టించుకుంటాడు ఆయన. ఈవిడ వచ్చి, మహారాజా నాకు కష్టం వచ్చింది, మా ఆయన కావ్యం రాస్తున్నాడు, అందులో ఈ శ్లోకం సగం అర్థశ్లోకం, ఈ అర్ధశ్లోకాన్ని తీసుకుని మీరు మాకు ఏదైనా ఇప్పిస్తే మేము 2 నెలలపాటు బతుకుతామండి అని మిగతా విషయం చెప్పకుండా డబ్బు కావాలండి. శ్లోకం చూశాడు ఆయన. అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయ్యేత, ఆలోచించకుండా ఏ పని చేయరాదు, ఏ పని చేసినా బాగా ఆలోచన చేస్తే మేలు దొరుకుతుంది. వెంటనే ఏమనిపించిందో ఆయనకి, ఈవిడికి 3 నెలలకు కావలసినటువంటి పదార్థాలన్నీ పరిశీలన చేసి పంపించేయండి ఇంటికి అన్నట్ట. మొత్తం ఉప్పు తప్పు పపేలా అన్ని పంపించేయండి. ఆవిడతో పాటు పంపేశారు. ఈ కాగితం మాత్రం, ఈ శ్లోకం మాత్రం అనేక తాళపత్రాల మీద రాయించి అన్ని గోడలకి వెళ్లాడదీయించాట. మొత్తం ప్రతి గోడకి వెళ్లాడదీయించాడు. మంత్రి గారు అన్నట్ట, మహారాజా డబ్బంతా తగలేసేస్తున్నారు మహారాజా అన్నట్ట. బోల్డ్ డబ్బు వేస్ట్ అయిపోయింది, దిక్కుమాల శ్లోకానికి ఎందుకు అన్నట్టు. ఏమో మంత్రి నాకు ఎలా అనిపించింది, ఈసారికి ఇలా కానిద్దు అన్నట్టు. సరే మంత్రి గారు లోపల ఉడుక్కున్నాడు. 15 రోజులు గడిచిన తర్వాత రాజుగారికి వీపు మీద ఇంత సెగ్గడ బయలుదేరింది. రాచపుండు అంటారు దాన్ని, అతి భయంకరమైన వ్యాధి అది. దాని బాధ పడలేకపోయాడు ఆయన. అందుకని ఆస్థాన వైద్యుడిని పిలిచి, ఆస్థాన వైద్య ఏమిటి చచ్చిపోతున్నారు, సలిపేస్తుంది, నేను చచ్చిపోతానేమో పుండుతో అన్నట్ట. మహారాజా మీరేం భయపడకండి, పొరుగు దేశంలో ఒక శస్త్రచికిత్సకుడు ఉన్నాడు, సర్జను, మా ఆయన ఇలాంటి ఆపరేషన్లు భలే చేసి పారేస్తాడు, వాడిని పిలిపిద్దామండి అని కౌరు పెట్టాట. ఆయన వచ్చాడు. వచ్చాక రాజుగారు పుండు చూశాడు. పలానా రోజు, ఆ రోజుల్లో ఆపరేషన్కి ముహూర్తాలు ఉండేవి, ఇప్పుడంటే ఏం లేవు కానీ లేటుకి లేచిందే ముహూర్తం ఇప్పుడు. ఆ ముహూర్తం పెట్టుకున్నట్ట, పలానా రోజు ఆపరేషన్ చెయ్యాలి. ఈలోపు ఈ మంత్రి గారు ఆ పొరుగు దేశపు ఆస్థాన వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మంత్రి గారు వచ్చారు, రెండు కూర్చోండి అన్నట్టు. కూర్చోడానికి కాదు, ఇదిగో ఈ మూట చూడు అన్నట్టు. 1000 బంగారు నాణాలు ఉన్నాయి. ఎందుకు బాబు ఇవి నాకు, మీ రాజుగారికి చక్క ఆపరేషన్ చేయడానికి అన్నాడు. మా రాజుగారికి చక్క ఆపరేషన్ చేయడానికి నేను ఎందుకు ఇస్తా, వెయ్యి, ఆయనకి జీవితంలో లేవకుండా ఉండేలాగా నువ్వు నాకు కోఆపరేషన్ చెయ్యి, ఆ తద్వారా నేను మంచి ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం సిద్ధం చేసుకున్నా, నేను రాజు నవ్వాలి అన్నట్టు. ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు. ప్రస్తుతానికి 1000 ఇస్తున్నా, ఈ నువ్వు చేయవలసిన పని ఏంటంటే కత్తిని బాగా విషంలో నానబెట్టుకో తెల్లవారు, అది రాజుగారి పుండు మీద పెట్టాలి, ఆపరేషన్ చేయడానికి మొదలెట్టడంతో ఆయన జెండాపై కప్పరాదు. ఆయన తెస్తాడు. రాజుగారికి ప్రస్తుతం కుర్రాడు చాలా చిన్నవాడు, 8 ఏళ్ళు కూడా లేవు. కాబట్టి ఆ చిన్న కుర్రాడిని నేను ఏదో రకంగా చెరసాల్లో దోసేస్తా, చంపేస్తా, రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటా, నేను మహారాజును అయిన తక్షణం నిన్ను మంత్రిని చేస్తా, చూసుకోమరి అన్నట్టు. ఇక వీడికి లోపల పట్టేసింది. 1000 బంగారు నాణాలు 8 ఏళ్ళు సంపాదిస్తూ వస్తాయి. ఆ రోజుల్లో ఆయనకి 80 వెండి నాణాలు ఇచ్చేవారు, బంగారు నాణాలు జీతం లేదు ఇంకా. ఇవి చూస్తే 1000 బంగారు మహరీలు. ఆనందపడిపోయాడు. పైగా మంత్రి పదం అంటున్నాడు. సరేనండి అన్నట్ట, మంచి కత్తిని, ఆపరేషన్ చేసే కత్తిని ఎలా అయితే మనవాడు ఉడకబెడతారో విషంలో పెట్టి నానబెట్టాడు మనవాడు. తెల్లారింది. ఆ రాజుగారి దగ్గర ఉండే ఆస్థాన వైద్యుడు, ఈ పొరుగు దేశపు ఆస్థాన వైద్యుడిని వెంట పెట్టుకుని రాజుగారిని తీసుకెళ్లారు. రాజుగారు అలా పడుకున్నాడు వీపు పెట్టి పైకి. పడుకున్న తర్వాత ఈయన, ఈ కత్తి తీసాడు, ఆపరేషన్ చేద్దామని విషం కత్తి. సరిగ్గా ఆయన దృష్టి గోడ మీద ఉండేటటువంటి శ్లోకం మీద పడింది. అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్. ఆలోచించకుండా ఏ పని చెయ్యకు, ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి అని. ఇప్పుడు నేను ఈ కత్తి పెట్టి పుండు మీద పెట్టగానే ఈ రాజుగారు ఒళ్ళంతా నీలంగా మారిపోతుంది. మిగతా మంత్రులు ఇంకా చాలామంది ఉన్నారు, రాణిగారు ఉన్నారు, ఈ ఆస్థాన వైద్యుడు ఉన్నారు, వీళ్ళందరూ ఈ శరీరం ఎందుకు నా నీలంగా మారింది అనుకుంటారు. అప్పుడు ఆపరేషన్ చేసిన వాడిని అనుమానిస్తారు. ఈ కత్తిని పరీక్షిస్తే ఈ కత్తిలో విషం ఉందని తేలుతుంది. రాజుగారికి విషప్రయోగం జరిగిందంటే ముందు నన్ను పట్టుకుంటారు. అప్పుడు ఈ మంత్రి ఏమంటాడంటే, అమ్మ దుర్మారు కూడా మహారాజును చంపేశావా అని ప్లేటు ఫిరాయించి నేరం మొత్తం నా మీద పెట్టేస్తాడు. మంత్రిగా చాలా దేవాంతకుడు, వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు భయంగా ఉంది. పైగా ఒకవేళ రాజు చచ్చిపోతే మాత్రం వీడెందుకు రాజు అవుతాడు, ఏమో ఇంకోటి ఎవడన్నా అవ్వచ్చు. లేదా వీడు రాజు అయిన తర్వాత మంత్రిగా ఉండి తాను చేసిన పని నేను చేస్తాననే భయంతో నన్ను వెంటనే ఉరిశిక్ష చేయొచ్చు కూడా. ఏదైనా జరగచ్చు, నా శరీరం నా స్థితిలో ఉండదు ఇక, నాకని భయం వేసింది. వెంటనే కత్తి తీసి ఇంకో కత్తి మార్చేట. ఈ ఆస్థాన వైద్యుడు అడిగాడు, ఏమా ఎందుకు మారుస్తున్నావు కత్తి అన్నట్ట. అబ్బెబ్బెబ్బే ఎబ్బెబ్బెబ్బే అన్నట్ట. ఆ ఎబ్బెబ్బే తెబ్బెబ్బే తెలిసిపోతుంది, తడబాటు దొరికిపోతారు గ్యారంటీగా. అంచేత వెంటనే అనుమానం వచ్చి ఆ కత్తి తీయించి పరీక్షించి చూశారు. అందులో ఘోర విషం ఉంది. ఒక్కసారి వైద్యుడు పట్టుకు నాలుగు తన్నించారట రాజుగారి భట్ల చేత. తన్నిస్తే అప్పుడు విషయం చెప్పేశాడు మంత్రి గారు. డ్యామ్ డూమ్ ఆయన వీడు మహారాజా మోసం చేస్తున్నట్టు, వీడు పొరుగు దేశం నుంచి వచ్చాడు, అసలు ఆ రాజు గారు కుట్రేమో అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, మహారాజా ఈ శ్లోకం వల్ల నేను మారా, నేను అబద్ధం చెప్పడంలా. ఈ మంత్రి చెప్పింది నూటికి నూరుపాటు నిజం, ఇది దైవం మీద ప్రమాణం చేస్తున్నాను. నమ్మకం లేకపోతే మా దగ్గరికి వెళ్ళండి, మంత్రి గారి జీతంలోంచి వచ్చిన 1000 బంగారు నాణాలు మీరు పరీక్షించుకోండి అనగానే వెళ్ళి చూస్తే అది మంత్రి గారి జీతం కింద ఇచ్చినట్టుగా అర్థమైపోయిందిట. మన వాళ్ళకి ఎలాగైతే ఇప్పుడు రూపాయి నోట్లు నెంబర్లు ఉంటాయో ఆ రోజుల్లో జీతం ఇచ్చేటప్పుడు టంకణాలని ఓ నెంబర్లు నొక్కేవారట. అంచేత దాన్ని బట్టి మంత్రి గారి డబ్బులే, మంత్రి గారు అంతం ఇచ్చాడని తెలిసిపోయింది. వెంటనే మంత్రి గారికి ఉరిశిక్ష వేశారు. ఈ వైద్యుడిని డబ్బు ఇచ్చి పంపేశారు, కానీ జీవితంలో ఎప్పుడు ఎవరికి వైద్యం చేసే సర్టిఫికేట్ తీసేసుకున్నారట, ఎవడి ఎవడికి వైద్యం లేకుండా. ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన లక్షణం ఇది కాబట్టి వాడి జీవితాంతం బతకలిగే సొమ్ము ఇచ్చారు, వాడు మంచి మనస్తో మారినందుకు. సరే వారం రోజులు గడిచింది. ఈ రాజుగారి ఈ ఆపరేషన్ ఎవరి చేయండి, అమ్మ చేయించకూడదని ఆగిపోయాడు. వారం కాగానే పుండు దానంతా అదే చితికిపోయి మొత్తం రసి వచ్చేసి తగ్గిపోయింది. చూసావా, ఒకటి ఆపరేషన్ చేస్తే ఆ పుండు ఎక్కువ కాలం పట్టేదేమో మారడానికి, వారం రోజులు ఆగడం వల్ల నా పుండు దానంతా అదే తగ్గింది. ఈ శ్లోకం వల్ల నాకు ఉపకారం జరిగింది, వైద్యుడు చదివి నా ప్రాణాన్ని కాపాడాడు, కాబట్టి ఈ ఒక్క శ్లోకం నా ప్రాణాన్ని నా ఆరోగ్యాన్ని నా తద్వారా నా సింహాసనాన్ని నా కుటుంబాన్ని నా వంశాన్ని అన్నింటినీ కాపాడింది. ఒక అర శ్లోకం ఈ శ్లోకం రాసిన మహానుభావుని తీసుకురండి అని చెప్పి తన ఆస్థాన విద్వాంసుడిగా పెట్టుకుని అతన్ని ఎంతో పోషించేసట మాళవదేశ మహారాజు గారు. ఆ రాజుగారి పేరు సింధు మహారాజు గారు అని, ఆయన భోజుడికి పినతండ్రి. అంతే చెప్పచ్చింది ఏంటంటే, ఈ ఒక్క పాదం ఇందులో పాదాన్ని తీసుకుని ఆ కిరాతార్జునిలో రాశానని, అదొక రాజు ప్రాణం కాపాడిందని ఆ భారవి అనే కవి చెప్పాడు. ఈ శక్తి వాళ్ళు మహాత్ములు రాసినవి, వేదవ్యాసులు రాసినది ఇది. అంచేత ఇందులో ఒక పాదం ఒక్కొక్కప్పుడు ఆ శ్లోకం మనకు అర్థం అవ్వక్కర్లా, కానీ చెవిలో పడితే చాలు ఆ బీజాక్షరములు తపశ్శక్తి యొక్క ఫలితం మనల్ని ఎన్నో రకాలుగా ఉద్ధరిస్తుంది. అంచేత మహారాజా ఇదంతా చెబుతున్నది ఎవరు, విషంగుడు. ఆలోచించి ఏ పనైనా చేస్తే మనం అందులో విజయం పొందుతాము. పరస్య కటకే చారాహ ప్రేషణీయాహ ప్రయత్నత తేషాం బలాబలం జేయం జయ సంసిద్ధిమిచ్చత. ఇప్పుడే చారచక్షువులు అని ఉంటారు దూతలు, వీళ్ళని పంపుతాం స్పైస్ గోడచారుల్ని. వీళ్ళు వెళ్ళి ఆ వచ్చిన అమ్మవారు ఎటువంటిది, ఆవిడ సైన్యం ఎంత ఉన్నది, ఆవిడకి ఆయుధాలు ఎంత ఉన్నాయి, వాళ్ళు యుద్ధం ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి పంపుదాం. ఒకడితో యుద్ధం చేయాలంటే అవతల వాడి బలం ఏమిటో అంచనా వేయాలి. ఆ వచ్చిన వాళ్ళు కేవలం ఆడవాళ్ళు అనుకోవద్దు, వాళ్ళ బలం వాళ్ళ సైన్యం అంచనా వేసుకనక మనం యుద్ధానికి వెళ్ళినట్టయితే తప్పనిసరిగా అందులో మనం విజయం పొంది తీరుతాం. కాబట్టి మహారాజా ఈ పని చెయ్యండి. మీరు మంత్రి చెప్పాడు అనుకోకుండా శ్రద్ధగా వినండి. విజయం లభతే రాజా జాల్వో మంక్షు వినశ్యతి. రాజుగారు ఎప్పుడూ కూడా తోతల్ని సరైనటువంటి గూఢచారుల్ని నియమించుకుంటే, గూఢచారి వ్యవస్థ సరైనదైతే వాళ్ళ ద్వారా జరగబోయే విషయాలు తెలుసుకుని విజయాన్ని పొందుతాడు. అలా గూఢచార వ్యవస్థ లేకుండా, ఇతరుల యొక్క బలాన్ని అంచనా వేయకుండా, వార్తలు సేకరించకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కాస్త వినశ్యతి నశించిపోతుంది. అవిమృశ్యై వయశ్చిత్త ఆరంభస్థ వినాశకృత్. ఎవడైనా ఏ పనన్నా, అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విజయం కానీ ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి దైవం యొక్క స్తోత్రంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఆలోచన లేకుండా చేస్తే అటువంటిది సహ వినాశకృత అటువంటి వాడు ఎప్పుడైనా సరే వినాశనాన్నే పొందుతాడు. కాబట్టి పక్షులు కూడా ఆలోచించి చేస్తాయి. జంతువులు కూడా ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లే ముందు ఆలోచించి మాత్రమే అడుగు పెడతాయి. ఇలా సృష్టి అంతా ఆలోచనల్లో నడుస్తూ ఉంటే కేవలం మనం మాత్రం ఆలోచన లేకుండా వెళ్ళకూడదు. స్తంభోత్పన్నేనకేనాపి నరతిర్యకృత భూతేన సర్వభూతానాం హిరణ్యకశిపుర్హత పురాహి చండికా నామ నారీ మాయా విజృంభిణి నిశుంభ శుంభౌ మహిషం వ్యాపాదితవతీరణే. మహారాజా, మీలాగే మహావీరుడైన హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని తిక్కరించి ప్రహ్లాదుణ్ణి స్తంభాన్ని చితకొట్టాడు. అప్పుడు ఆ స్తంభోత్పన్నుడైనటువంటి ఒక నరహరి అతన్ని సర్వనాశనం చేశాడని మనం వినున్నాం. అలాగే పూర్వకాలంలో చండికానామ నారీ మాయా విజృంభిణి నిశుంభ శుంభౌ మహిషం వ్యాపాదితవతీరణి. చండికాదేవి అమ్మ దుర్గాదేవి ఆవిర్భవించి మాయా విజృంభిణి అయి నిశుంభు శుంభుల్ని మహిషాసురుణ్ణి యుద్ధంలో చంపింది అని మన పూర్వీకులు చెప్పారు. తత్ప్రసంగేన భగవస్తయా దైత్య వినాశితా. అంతేనా, ఆవిడ చేతిలో వేలాది మంది రాక్షసులు సర్వనాశనం అయిపోయారట. కాబట్టి అతో వదామి నావజ్ఞ స్త్రీమాత్రే క్రియతాం క్వచిత్ శక్తిరేవ హి సర్వత్ర కారణం విజయశ్రియ శక్తే ఆధారతం ప్రాప్తై స్త్రీ పుంలింగైర్నోభయం. మహారాజా, కాబట్టి నేను చాలా శ్రద్ధగా చెబుతున్న మాటలను అవజ్ఞం చెయ్యకండి, పెడచెవిని పెట్టకండి. దయచేసి స్త్రీ అంటే కేవలం తక్కువది అని అంచనా మాత్రం వేయకండి. స్త్రీ మాత్రమే అని అనుకోకండి. ఆవిడ చేతుల్లో రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఇంతెందుకు రాజా? నాకు తెలుసు, నేను కొంచెం జ్ఞానంతో చెబుతున్నా. సర్వత్ర కారణం విజయశ్రియ శక్తిరేవహి. ఈ లోకం అంతా నడుస్తుందంటే శక్తి వల్ల నడుస్తున్నది. ఈ లోకంలో విజయం కానీ ఐశ్వర్యం కానీ పొందాలంటే ఆ శక్తే కారణం. అసలు శక్తే ఆధారం లోకానికి. ఆ శక్తికి స్త్రీ పుమ్ అనే భేదం లేదు. కేవలం ఒక రూపాన్ని ధరించి వచ్చింది కానీ ఆవిడ ఆదిశక్తి అని నా నమ్మకం. కాబట్టి మహాత్ములారా, చాలా శ్రద్ధగా నా మాట వినండి మీరు. శక్తిస్తు సర్వతోభాతి సంసారస్య స్వభావత తర్హి తస్య దురాశయా ప్రవృత్తి ధ్యాయతాంతయ. అసలు మొత్తం ప్రపంచమంతటికి కూడా శక్తి మూలకారకురాలు. దురాశాపురులైనటువంటి వాళ్ళు ప్రకృతి స్వరూపిణైన ఆదిశక్తిని తెలుసుకోలేరు. మర్చిపోయారు, ఒక విషయం చెబుదామని మీకు. ఆ జెమినీ టీవీలో ప్రతిరోజు 4:30 to 5 ఆదిశక్తి పరాశక్తి అని ఒక సీరియల్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఒకప్పుడు ఆ దేవీ భాగవతంలో కొన్ని విషయాలు అడిగారు, వచ్చి వాళ్ళు తీశారు. ఇవాళతో ప్రారంభమైంది, ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 to 5 అనుకుంటున్నారు, బహుశా ఇవాళ చూసాం. తప్పనిసరిగా చూడండి, దేవీ భాగవతం ఆధారంగానే ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 to 5 చాలా బాగా తీశారు. వాళ్ళ కథ వినిపించారు నాకు అందుకోసం. కేయం కస్మాత్ సముత్పన్న కిమాచార కిమాశ్రియ కిం బల కిం సహాయవా దేవతత్వ విచార్యతాం. మరి కేయం కస్మాత్ సముత్పన్న, ఆ వచ్చిన ఆవిడ ఎవరు, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు ఆవిడకి ఆశ్చర్యురాలు, ఆవిడ బలమేమిటి, ఆవిడ సహాయం ఏమిటి, ఆవిడ ఎలాంటి ఆయుధాలతో వచ్చింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇత్యుక్త సవిషంగేణ కో విచారో మహోజసాం అస్మత్పరే మహాసత్త అక్షౌహిణ్యధిపాసితం. ఈ విధంగా విషంగుడనేవాడు చాలా జాగ్రత్తగా అతనికి నచ్చ చెప్పాడు, ధైర్యం చెప్పడంతో పాటుగా ఉన్న విషయం కూడా చెప్పాడు. నీతి న్యాయం కలిగిన వాడు అతను, అందుకని తనను తాను పొగుడుకోలేదు, మహారాజును పొగడలేదు. పొగడకుండా, మహారాజా మనం ఈ పనులు చేసి యుద్ధంలో దిగితే మంచిది అని చెప్పగానే విన్నట్టవాడు. కాలం దగ్గరకు వచ్చిన వాడు ఇవన్నీ లెక్క పెడచవరి పెట్టరట. ఎంచేది వినకుండా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఓరి మూర్ఖుడా, నా సత్వం నచ వీర్యం వా నా సంగ్రామేషు వా గతి, నా బలం నా శక్తి నా యుద్ధ చాతుర్యం నీకు తెలియదా? మాయాపరాయణులైన దేవతలు ఎవరో ఒక స్త్రీని సృష్టిస్తే ఆ స్త్రీని చూచి భయపడమంటావా? త్రైలోక్య కంటకుడైన ఈ భండవుడున్నాడే, ఎవడి చేత నా విజయతే, ఎవడి చేత జయింపబడ్డు, వీడందరినీ జయించగలడు కానీ. ఇదా నీమతి మద్బాహుబల సంవర్ధం ఉచిత శశితుం చాపి పటవో నకదాచన నాకెనక. ఈ సమయంలో నా బల పరాక్రమాల సంగతి నేను పొగుడుకోవలసి రావడం నా దురదృష్టం. దేవతలందరినీ చల్లా చెదురు చేసి వేశాను నేను. కొంతమంది పాతాళానికి, కొంతమంది ఆకాశానికి, కొందరు సముద్రాల్లోకి, మరికొంతమంది భూమి మండలంలో ఉండేటటువంటి బొరియల్లోనూ దాక్కున్నారు. నీవి వరకు చూశావు, దేవతల్ని ప్రశ్నాధికారులు చేశా, వాళ్ళ అశ్వసైన్యం గజ సైన్యం సమస్తం నాశనం చేశా. నువ్వు ఎరుగుదువు, ఏతాదృశన్న జానాతి మమ బాహు పరాక్రమం. ఈ వచ్చినటువంటి స్త్రీకి మాత్రం నా బాహుపరాక్రమం తెలియదు. అబల, నిన్నగాక మొన్న జన్మించింది, నిన్నగాక మొన్న ఆకారాన్ని ధరించింది. నేను 1000 సంవత్సరాలుగా రాజ్యాన్ని పాలించి ఉన్నా, నాకు అనుభవం ఎక్కువ ఉన్నది. రాజ్య పాలనాధికారముతో పాటుగా ఈ శత్రు సైన్యాలు సంహరించడం అనే దానిలో బాగా నేను అనుభవం గడించినటువంటి వాడిని. వాళ్ళకి తెలియక ఈ స్త్రీలందరూ అజ్ఞానంతో ఎవరినో వెంట పెట్టుకుని వచ్చారు. అథవాతాం పురస్కృత్య యద్యాగచ్చంతి నాకినః యథా మనోహరాః సిద్ధాః సాధ్యా వా యుద్ధ దుర్మదాః. లేదా బహుశా దేవతలు అనుకుంటాను, వీళ్ళని పాపం అన్యాయంగా బలి చేయడానికి యుద్ధంలోకి రెచ్చగొట్టి వదిలిపెట్టేశారు. రెచ్చగొట్టిన వాళ్ళ తప్పు కాదు, రెచ్చిపోయిన వాళ్ళ తప్పు. నువ్వింత వాడివి, దూకు అంటే దూకేయడమే, ఆలోచించి అడుగు పెట్టాలి. అలా కాకుండా వీళ్ళు అహంకారంతో ఇక్కడికి వచ్చారు. ఇదిగో మన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కుటిలాక్ష కురండశ్చ కరంక కాలవస్థిత కర్కటకు మదనో వజ్రదంత వజ్రముఖ వజ్రలో అమా బలాహక. మన వాళ్ళు కుటిలాక్షుడు, కురండు, కరంకుడు, కాలవాసితుడు, వజ్రదంతుడు, వజ్రముఖుడు, వజ్రలోముడు, వరాహకుడు, సూచీముఖుడు, ఫలముఖుడు, వికటుడు, వికటానుడు, కరాలక్షుడు, కర్కటకుడు, మదనుడు, దీర్ఘచక్మకుడు, హుంభకుడు, హల్ల ముల్లుంచుడు, కర్కసుడు, కల్కివాహనుడు, పుల్కసుడు, పుండ్రకేతుడు, చండబాహువు, కుక్కురుడు, కుర్కదుడు, మదనుడు, జుంభకట్టుడు, దృంబణుడు, దీక్షణ భ్రూసుడు, త్రికంఠకుడు అనే పేరు కలిగినటువంటి మహావీరాది వీరుడైన రాక్షసులందరూ కూడా తమ తమ బాహుపరాక్రమంతో ముల్లోకాలని అల్లకల్లోలం చేయగలిగినటువంటి వాళ్ళు. ఇక ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వజ్రఘోషుడు, ఊర్ధకేశుడు, చతుర్గుప్తుడు, చతుర్బాహుడు, చకారాక్షుడు, చతుశ్రుడు, మహామాయుడు, మహాహనుడు, మఖశత్రువు, మఖస్కంది, గండగల్లుడు, చండధర్ముడు, యమాంతకుడు, పట్టసేనుడు, స్వర్గశత్రువు, స్వర్గవరుడు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బృహన్మాన్యుడు, ఉపామాయుడు, ఉల్కజిత్తు అనేటటువంటి వీళ్ళున్నారు. వీళ్ళంతా ఆయుధాలు అక్కర్లా, చేతులే వాళ్ళకి ఆయుధాలు, గోళ్ళే వాళ్ళకి ఆయుధాలు. ఆ బలంగా వెళ్ళారంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ రోట్లో వేసుకుని అప్పడాలను వినటం వేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అంత భయంకరం. ఇక ఈ పక్కనున్న దుష్టహాసుడు, దృష్టకేతుడు, పరీక్షిత్తు, పకుంచుడు, మహాముహుడు, మహాదుష్టుడు ఉన్నాడు. వీళ్ళు కేవలం రాళ్లతో యుద్ధం చేస్తారు. రాళ్ళు విసిరితే కొండలు కొండలు పీకేసి ఆ రాళ్లతో యుద్ధం చేసే మహావీరులు. ఇంకా వీళ్ళు కాకుండా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటటువంటి వాళ్ళను కూడా నాశనం చేయగలిగిన మహాబలులు నా కొడుకులు ఉన్నారు. నా కొడుకులు పూతిదంతుడు, పూతిచక్షుడు, పూత్యాసుడు, పూతిమీసనుడు, పూతినాశకుడు అని పేరు కలిగిన 108 మంది కొడుకులు ఉన్నారు. వీళ్ళే బండపుత్రులు అంటే. ఈ బండపుత్రులను పిలువబడే ఈ 108 మంది కొడుకులు ఎటువంటి వాళ్ళు అంటే, ఏకైకస్య సుతాస్తేషు జాతాహ సోరాహ పరస్యతం. ఒక్కొక్క కొడుకు లోకాలందరినీ కూడా జయించ, లోకంలో ఎంత వీరులైనా జయించగలిగినటువంటి వాళ్ళు. 100 కంటే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు. వీళ్ళు సేనాపతులు వీళ్ళే. వీళ్ళు ఆకలేస్తే పట్టుకి 1000 మంది జీవుల్ని పట్టుకుని నోట్లో వేసుకుని భక్షించగలిగినటువంటి మహావీరులు నా కొడుకులు. ఇక నా సేనాధిపతులు కానీ, నా మంత్రులు కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు నాశయిష్యంతి సమరే ప్రోద్ధత నా అమరాధమాన్. వీళ్ళంతా ఈ విధంగా నా 108 మంది కొడుకులు, 12 మంది సేనాధిపతులు, 7 మంత్రిపుత్రులు, ఇంకా మహావీరులు నా సోదరులు మీరందరూ ఉండగా, 1000 మంది సైనికులు ఉండగా, యుద్ధంలో దేవతాధములందరినీ కూడా ముక్కలు ముక్కలు చేసి భక్షించడం మనకేం పెద్ద కష్టం కాదు. ఏ కేచిత్ కుపితాయుద్ధే సహస్రాక్షౌహిణి వరాహ భస్మభేషేష భవేయుస్తై ఆహంతకిముతావల. ఈ మహావీరులందరూ యుద్ధానికి వెళితే 1000 సైన్యంతో పరశాలులైనటువంటి వీళ్ళ ముందు ఏ జాతి వాళ్ళు? దేవతల, యక్షుల, కిన్నరుల, గంధరుల, నరుల ఎవ్వరూ నిలవలేరు, భస్మం చేయగలుగుతారు అందరినీ. పైగా వీళ్ళ దగ్గర మరో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏమిటంటే వీళ్ళందరూ మాయా విలాసులు, మహామాయావులు. గాలిలాగా గాలిలో కలిసిపోయి ఎగిరిపోతారు, అగ్నిలు జ్వాలల్లో దిక్కలరు, మంటలు నోట్లోంచి సృష్టించగలుగుతారు, ఆకాశంలోకి వెళ్ళగలరు, నేల మీద నడవగలరు, కుపిస్తులై బూడిద చేసేస్తారు ఎంత వాళ్ళనైనా సరే. మాయమైపోయి యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళు. అసలు వీళ్ళు ఎక్కడున్నారో ఎవరు కనిపెట్టలేరు. ఎదురుగుండా ఉంటే బాణం వేయగలరు, కానీ కంటికి కనిపించకుండా అదృశ్య రూపంతో యుద్ధం చేసే రాక్షసులను ఎవరు జయించగలరు? అటువంటి మహావీరులు ఉన్నారు వీళ్ళు. ఉత్తిష్ఠరే బలం సర్వ సన్నాహయ సమంతత. ఓయ్ కుటిలాక్ష సేనాధిపతి అని ఆ నిజ సేనాధిపతికి తిరిగి ఇలా అన్నట్ట, నువ్వులే మహాబలుడు, నువ్వు మన సైన్యాన్ని వెంట పెట్టుకో, నువ్వు మహాసేనాధిపతి అని నిన్ను ఎంతో కాలం నుంచి గౌరవించేనే, ఇవాళలే సైన్యాన్ని సిద్ధం చేసుకో. ఎవరిని పంపుతావో నాకు తెలియదు, మొత్తం 4 వైపులా దిక్కులా కాపలా కొంతమందిని పెట్టు, వచ్చినటువంటి స్త్రీ మీదకి యుద్ధానికి తీసుకువెళ్ళి వెళ్ళని. శూన్యకస్య సమంతాచ ద్వారేషు బలమర్పయ దుర్గాండి సంగృహాణత్వం కురుక్షే పణికాశతం. వెళ్ళు, ద్వారములలో ప్రస్తుతం శూన్యకుడు అనేవాడు ఒకడున్నాడు, వాణ్ణి లేపు, నాలుగు వైపులా నాలుగు రకాలైనటువంటి వీరులు కాపలా పెట్టు నాలుగు ద్వారాల్లో. దుర్గాణి సంగృహాణత్వం కురుక్షేపణిగా శతం. క్షేపణికలు అంటే ఫిరంగులు అంటాం వాడు మనం. అటువంటి ఫిరంగి దళాలను తీసుకుని దుర్గా వనరుకు నువ్వు కాపలాకాయి. నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు, సేనాధిపతి అప్పుడే తొందరగా పెట్టి వెళ్ళకూడదు. ఓ కుటిలాక్ష, నువ్వు సేనాధిపతివి కనుక నాలుగు వైపుల తూర్పు ద్వారం, పడమర ద్వారం, దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారం, నాలుగు ద్వారాల దగ్గర కూడా పూర్ణ ద్వారాల దగ్గర కాపలాకాయి. ఇక వీరులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లను స్ఫురంగా యుద్ధానికి మాత్రం పంపించు. దుష్ట అభిచారాహ కర్తవ్యాహ మంత్రివిష్ట పురోహితై సజ్జీకృత్వం శస్త్రాన్ని యుద్ధమేత ఉపస్థితం. ఇక యుద్ధానికి వెళ్ళాలంటే మంత్రుల్ని పురోహితుల్ని వెంట పెట్టుకో. పురోహితుల చేత అభిచార హోమం అని ఒక హోమం ఉంటుంది. అభిచార హోమం అంటే కత్తులు కటారులు వీటన్నిటికీ పూజ చేస్తారు. ఈ ఆయుధ పూజ అంటారు అన్నమాట దానిని. ఆయుధ పూజ చేసినట్టయితే యుద్ధంలో శక్తి పెరుగుతుంది. కాబట్టి పురోహితుల చేత ఆయుధ పూజ చెయ్యి, నువ్వు యుద్ధానికి సన్నద్ధం చేయించు. ఈ మధ్య చాలా ఏళ్లుగా మన వాళ్ళకి యుద్ధం లేక కత్తులు తుప్పుపెట్టిపోయి ఉన్నాయి, కదలలేకపోతున్నారు. భూలోకంలో కొంతమంది రక్షక భటులు ఉంటారే, పాపం వాళ్ళు ఉద్యోగంలో ప్రవేశించాక పరుగెత్తగా ఏనాడు పొట్లు పెంచుకున్నట్టుగా మనవాళ్ళు కూడా పెంచుకున్నారు, చురుకుతనం లేదు. కాబట్టి నాయన ఆయుధాలు సిద్ధం చేయించు. సేనాపతిషు ఎంకేచి దగ్గరే ప్రస్థాపయాధున. సేనాధిపతులు మనవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కొక్క దళానికి ఒక్కొక్కళ్ళు అధిపతులు, కొంతమందిని పురమాయించు. వాళ్ళందరితోటి నువ్వు స్వయంగా మాట్లాడు. ఘోరదర్శనురాలైన స్త్రీమూర్తిని చూచి మాత్రం భయపడద్దని చెప్పు. యుద్ధంలో పారిపోయి రావడం కంటే ప్రాణాన్ని అర్పించడం అనే ఉత్సాహ వాక్యాలు వాళ్ళకి చెప్పు. వీళ్ళందరి యొక్క సహకారం మనకుంటే పెద్ద విశేషమేం కాదు. తేన సంగ్రామ సమయే సన్నిపత్తి వినిర్జితం కేశేష్వాకృష్యతాం మూఢాం దేవసత్యే నదర్పితాం. ఎవరిని యుద్ధానికి పంపుతావో మొదటిసారిగా వాడికి మాత్రం హెచ్చరిక చెయ్యి. యుద్ధంలో ఆ స్త్రీని చూడాలని నాకు ముచ్చటగా ఉంది, ఆవిడని చంపకూడదు మన వాళ్ళు వెళ్ళి. వీలుంటే బంధించి తీసుకురమ్మను, లొంగకపోతే కేశేషాకృత్యతాం మూఢాం జుట్టు బుచ్చుకుని ఈడ్చుకు తీసుకురమ్మను ఇక్కడికి. లేదా అది ఇది కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చంపమను. సాధ్యమైనంత వరకు ఆవిడ చూడాలని నాకు కోరికగా ఉన్నది. హైత్యాభాష్య చమూనాథం సహస్రత్రితయాధిపం కుటిలాక్షం మహాసత్వం స్వయం చాంతఃపురం యయౌ. ఈ విధంగా సేనాధిపతి అయిన కుటిలాక్షుడికి చెప్పి ఆ మహావీరుడు తన దారిన తాను అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కుటిలాక్షుడు మహాసత్తుడు ఆయన. అతను అమ్మవారి గురించినటువంటి వార్తలు విన్నాడు సైన్యాన్ని. అంచేత ఏం చేశాట, అథాపతంత్యా శ్రీదేవ్యా యాత్రా నిస్సన నిస్సన అశ్రూయంత దైత్యేంద్రై అతికర్ణ జరావకాక. యుద్ధభేరీలు భోగించాడు. జగన్మాత మీదకి దండయాత్రకి సంసిద్ధుడయ్యాట. ఈలోపు అక్కడ లలితాదేవి యొక్క సైన్యం అంతా విడుదల వేసి యుద్ధానికి వచ్చామేమో అని తెలియజేస్తూ కొన్ని రకాల దుందుగులు, పేరుద్ధ్వానాలు అంటారు, పెద్ద పెద్ద యుద్ధభేరులు అనమాట, ఢమ్ 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 అని మోగించారట. అవి ఒక్కసారిగా కాకుండా మూడు సార్లు కింద కనుక కొడితే యుద్ధానికి చిక్కనమని, రెండు సార్లు కొడితే శాంతికి చిక్కనమని శాస్త్రం. అంచేత ఒకేసారి మూడు శబ్దాలు వచ్చేలా కొడతారు. అలా కొట్టించారట. వాళ్ళల్లో ఆ పరమేశ్వరి దగ్గరకు వచ్చారట ఏది కొంతమంది దేవతాస్త్రీలు. వచ్చి, అమ్మ కాళరాత్రి, ఇంతవరకు మాకు రోజు కాళరాత్రిలో గడిచింది ఈ రాక్షసుడి ధర్మమానని, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళావు, యుద్ధంలో విజయం పొందాలి, అందుకని మేము హారతులు ఇస్తున్నామని చెప్పి శ్రీ లలితా పరమేశ్వరికి సూర్యహారతి, చంద్రహారతి, కర్పూరహారతి అనే పేరు కలిగిన తొమ్మిది రకాల హారతులు ఇచ్చారు. అంటే ఏమీ లేదు, వీటిలో పెద్ద విశేషం ఆ హారతి ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది కదా, దాని మీద సూర్యుడి యొక్క చిహ్నము, చంద్ర చిహ్నము, నక్షత్ర చిహ్నము, ఇలా ఉండే రకాల చిహ్నాలతో ఉండే హారతులకి తొమ్మిది రకాల హారతులు అంటారు. ఈ చిహ్నంతో ఒక్కొక్క మంత్రం చదివి ఇస్తారు. ఆ రకమైన మంత్రహారతులు ఆవిడకి ఇచ్చారట. అక్కడ అప్పుడు రాక్షసులందరినీ కూడా ఈ కుటిలాక్షుడు పిలిపించాడు. ఈలోపు అమ్మవారికి ఇక్కడ హారతలు జరుగుతూ ఉంటే పిలిచాడు, వీరుల్లారా లేవండి స్త్రీ సైన్యంతో యుద్ధం చేయడానికి, మీరు గుర్రాలు మొదలైన ఆయుధాలు వాహనాలు తీసుకోండి. ఆయుధాలు తీసుకోండి అనగానే కొంతమంది ఆరూఢ తరతురగోహ, కొంతమంది గుర్రాలు ఎక్కారట, కొంతమంది ఏనుగులు ఎక్కారు, మరి కొంతమంది ఒంటెలను అధిరోహించారు, మరి కొంతమంది పందుల మీద బయలుదేరారు వీధి పందుల మీద, మరి కొంతమంది మొసళ్ళ మీద బయలుదేరారు, వృకారోహ, మరి కొంతమంది తోడేళ్ళు ఎక్కారు, సునక రోహిణపురే కుక్కల మీద కూడా బయలుదేరాడు. కుక్క అంటే తేలికే తీసేయద్దు, ఆ కుక్కలు ఏకంగా ఆబోతుల్లో పెరిగి ఉన్నాయి అంత బలంగా. వీధుల్లో మున్సిపాలిటీ కుక్కలు ఎందుకు పనికిరావు వాటి ముందు, అంత బాగా పెరిగి ఉన్నాయట. మరికొంతమంది కాకాది రోహిణ పెద్ద పెద్ద కాకుల మీద ఎక్కారట, గ్రద్ధారోహ గ్రద్ధల మీద కొంతమంది ఎక్కారట, కంకాది రోహిణ రాబందుల మీద ఎక్కి మరికొంతమంది బయలుదేరారట యుద్ధానికి. మరికొంతమంది వ్యాఘ్రాదిరోహిణశ్చ అంజే పరే సింహాదిరోహిణ పులులిక్కారు, సింహములిక్కారు, శరభ మృగాలు, భేరుండ మృగాలు, సోకరములు, పాములు మరికొంతమంది ఇలా ఎక్కి మహావీరులైన వీళ్ళందరూ కూడా ఏవం నానావిధై వాహినగా లలితాం ప్రతి ప్రజేలు ప్రబల క్రోధ సమ్మూర్ఛిత నిజాశయా కుటిలం సైన్యభర్తారం దుర్మదం నామదానవం దశాక్షౌహిణికాయుక్తం ప్రాహిణో లలితాం ప్రతి. ఈ విధంగా రకరకాలైనటువంటి వాహనముల మీద ఎక్కి అమ్మవారితో యుద్ధాని కోసం సన్నద్ధులయ్యారు వారు లలితాదేవి మీదకి. వచ్చేవాళ్ళు ఆ రాక్షసులందరూ కూడా అటండి ఎర్రగా ఉన్నాయట నేత్రములని ప్రబల క్రోధ సమ్మూర్ఛితలు అన్నారు. విపరీతమైన కోపం పెరిగిపోతే కళ్ళు ఇరిపిక్కిపోతాయి, అటువంటి ఎరుపైన కళ్ళతో ఉన్నారు. మేము యుద్ధంలో ఆ సైన్యాన్ని చీల్చేస్తాం, తినేస్తాం, నాకేమో ముక్కు మాంసం అంటే ఇష్టం, ముక్కులు నావే అన్నట్టు ఒకడు, చేతులు నావన్నట్టు ఒకడు, ఏమిటి మనం భోజనాలకు వెళ్ళేటప్పుడు అప్పడాలు నావి లేకపోతే పకోడీలు మావి అని మనం పంచుకున్నట్టుగా వాళ్ళు కాళ్ళు మావి, కీళ్ళు మావి, అవి మావి మావి, ఎవరికి ఏది ఇష్టమైతే అవి పనిచేసుకుంటున్నారట ముందే షేర్లు. ఆ రకంగా షేర్లు వ్యాపారం వాళ్ళు చేయడం మొదలెట్టారు. ఈ భయంకరమైన సైన్యానికి కుటిలాక్షుడనే సేనాధిపతి ఏం చేశాట, దుర్మదుడనే వాడిని నాయకుడిని చేశాట. ఎందుకంటే సేనాధిపతి తాను వెళ్ళకూడదు కాబట్టి ఈ వెళ్ళే సైన్యానికి సైన్యభర్తారం దుర్మదం నామ దానవం దుర్మదుడనే వాడిని నాయకుడిని చేశాడు. ఒరే దుర్మద, ఈ 10 లక్షౌహిణీల సైన్యం తీసుకో, ఈ దశాక్షౌహిణి సైన్యంతో బయలుదేరి అమ్మవారితో యుద్ధానికి వెళ్ళు, ఆ యుద్ధానికి వెళ్ళి నువ్వేం చేస్తావు మాకు అనవసరం, నయానో భయానో ముందు ఆవిడకి మంచి మాటలు చెప్పు, ఒప్పుకోకపోతే యుద్ధానికి వెళ్ళు, వెళ్ళాక ఆవిడ బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు. కాబట్టి దుర్మద మదించిన శరీరంతో ఉన్న నువ్వు ఆవిడ బంధించి తీసుకురా, కుదరకపోతే చంపేయి, చంపేసిన తర్వాత కనీసం శవమైనా సరే మన మహారాజు గారికి తీసుకునిరా అని ఈ కుటిలాక్షుడనే సేనాధిపతి దుర్మదుడనే వాడిని యుద్ధానికి పంపించాడు. మొట్టమొదటగా వెళ్ళినటువంటి వాడి పేరు దుర్మదుడు. వాడు వెళ్ళి ఏమయ్యాడో ఏమిటో తర్వాయి ఘట్టం రేపటి రోజు ముచ్చటించుకుందాం. అంతవరకు ఇక 4 రోజుల్లోకి వచ్చాం మనం. ఈ 4 రోజుల్లోనూ కూడా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళీ ఇటువంటి లలితాదేవి యొక్క ఘట్టం దొరకడం కష్టం కనుక ఎన్ని కష్టాలున్నా పనులున్నా 6:30 అయ్యేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహీచా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.